ప్రియమైన ఆత్మబంధువులారా, సముద్రం పేరు వినని వాళ్ళు భగవద్గీత పేరు వినని వాళ్ళు ఉండరు. భగవద్గీత కూడా సముద్రం లాంటిది. అంటే సముద్రం ఎంత గంభీరంగా ఉంటుందో, ఎంత లోతుగా ఉంటుందో, ఎంత విశాలంగా ఉంటుందో, భగవద్గీత కూడా అంత లోతుగా ఉంటుంది, అంత విశాలంగా ఉంటుంది, అంత గంభీరంగా ఉంటుంది. అది దీని గ్రంథరాజము అన్నారు. ఆధ్యాత్మిక గ్రంథాల్లో చాలా గ్రంథాలు ఉన్నాయి, అందులో అన్ని గ్రంథాలకి భగవద్గీత రాజు లాంటిది. స్వామివారు సాక్షాత్తు ఈశ్వరుడు అయినటువంటి వాసుదేవుడు, మహావిష్ణువు యుద్ధభూమిలో దీన్ని అర్జును నిమిత్తంగా పెట్టుకుని మనందరికీ బోధించారు, జీవకోటికి బోధించారు. ఇది ఆ సముద్రంలో ఉప్పు ఉంది, ఆ ఉప్పు ఎవరు కలిపారో మనకు తెలియదు. అక్కడ ఉన్నది ఉప్పే. కానీ ఈ సముద్రంలో, ఈ గీతా సముద్రంలో మటుకు ఉప్పు లేదు, అంతా ఆనందమే, అంతా శాంతే, అంతా పనే. పని ఎలా చేసుకోవాలో, ఎప్పుడు ఆనందంగా ఎలా ఉండాలో, ఎప్పుడు శాంతిగా ఎలా ఉండాలో, మన వంతుకు వచ్చిన పని స్వధర్మం. అందరూ గురువులు అవ్వలేరు, అందరూ డాక్టర్లు అవ్వలేరు, అందరూ ఇంజనీర్లు అవ్వలేరు, అందరూ వ్యవసాయదారులు అవ్వలేరు. భగవంతుడు ఒక్కొక్క ఉపాధి ద్వారా ఒక పని చేస్తూ ఉంటాడు. హూ గేవ్ దిస్ బాడీ, ఈ శరీరాన్ని మనకు ఎవరు ఇచ్చారు? ఈశ్వరుడు ఇచ్చాడు. ఈ దేహాన్ని మనకు ఈశ్వరుడే ఇచ్చాడు. మన ఈ భూమి మీదకి ఏ ప్రారంధాన్ని అనుభవించడానికి వచ్చామో, ఆ ప్రారంధం అనుభవించిన తర్వాత ఈ గాలిని, ప్రాణాన్ని, జీవుణ్ణి తీసుకుని ఆ ఈశ్వరుడే వెళ్ళిపోతాడు. ఈ ప్రాణాన్ని, ఈ దేహాన్ని ఇచ్చిన కూడా ఈశ్వరుడే. ఈ దేహంలోంచి జీవుణ్ణి సెపరేట్ చేసి బలవంతాన్ని తీసిపోయేవాడు కూడా ఈశ్వరుడే. ఎవరో ఇచ్చారనుకోకుండా దేహాన్ని ఈశ్వరుడే ఇచ్చాడు మనకి. ఆ ఈశ్వరుడే మనం ఉద్ధరించడం కోసం వాసుదేవుడై మనకి ఈ భగవద్గీతను బోధించారు. ఈ భగవద్గీత ఉపదేశ గ్రంథం. అంటే మనం ఎలా నడుచుకోవాలి, అది ఎలా పని చేయాలి, అవన్నీ ఉపదేశించారు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు జీవకోటి. ఒక్కో శరీరం ద్వారా ఒక పని జరుగుతూ ఉంటుంది. ఒక మనిషికి వంతుకు ఒక పని వస్తుంది. ప్రపంచంలో అన్ని పనులు అందరూ చేయరు, ఒక్కో మనిషి ద్వారా ఒక పని జరుగుతూ ఉంటుంది. మన వంతుకి ఏ పని అయితే వచ్చిందో దాన్నే స్వధర్మము అని అంటారు. ఆ స్వధర్మాన్ని కనుక నువ్వు త్రికరణ శుద్ధిగా ఆచరిస్తే నీకు మోక్షం వస్తుంది అన్నారు. భగవద్గీతలో స్వామివారు చెప్పింది ఏంటంటే, రుచి కోసం పనిచేయకు, ధర్మం కోసం పని చేయమని చెప్పారు. రుచి వేరు, ధర్మం వేరు. అంటే కొన్ని ఏదో బాహ్యమైన ఆకర్షణకు లోబడి కేవలం ఇంద్రియాలను సంతృప్తిపరచుకోవడం కోసం చేసే పని రుచి. అలా కాకుండా భగవద్ అనుగ్రహం పొందడం కోసం మన ముందుకు వచ్చిన పని మనం త్రికరణ శుద్ధిగా, రాగద్వేషాలు లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా, మరి బ్యాలెన్స్డ్గా పనిచేయటం ధర్మం. అది రుచి కోసం పనిచేసేవాడు నరకానికి వెళతాడు, ధర్మం కోసం పనిచేసేవాడు స్వర్గానికి వెళతాడు మరణానంతర జీవితంలో. ఏదైనా మనం కాలాన్ని పాడు చేసుకుంటున్నాం. కాలాన్ని పాడు చేసుకోకూడదు. శరీరం ఎంతో కాలం ఉండదు. శరీరం ఎంతకాలం మహా ఉంటే 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు ఉంటుంది. అంతకంటే జనరల్గా యావరేజ్గా అంతకంటే ఎక్కువ కాలం ఉండదు. అయితే మనకి శరీరం వచ్చింది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని మన శరీరాన్ని, అంటే భగవంతుడు లోపలన సద్వస్తువు, సత్యవస్తువు, ఆత్మవస్తువు మన దేహంగానూ ఉండగలదు, మనస్సుగానూ ఉండగలదు, బుద్ధిగానూ ఉండగలదు, ఇంద్రియాలుగాను ఉండగలదు, అన్యంగా ఉండగలదు, ఇవన్నీ లేకుండా కూడా ఉంటుంది. దేహంగా ఉండమంటే దేహంగా ఉంటుంది, మనస్సుగా ఉండమంటే మనస్సుగా ఉంటుంది, బుద్ధిగా ఉండమంటే బుద్ధిగా ఉంటుంది, సద్వస్తువు ఇవన్నీ లేకపోయినా బాగానే ఉంటుంది. పరమాత్మ మన శరీరంగా ఉండగలడు, శరీరం లేకుండా కూడా ఉండగలడు. ఆయన ఈశ్వరుడు, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వసాక్షి. ఏదో ఒక దేహం వెళ్ళిపోయిందని సంతోషించకండి. మనకు ఉన్నటువంటి కర్మానుభవం పూర్తయ్యే వరకు ఈ ఉపాధులు వస్తూనే ఉంటాయి. ఈ ఉపాధిని కాల్చి బూడి చేసిన మనం ఉన్నటువంటి ప్రకృతి వికారాలను నశించం. మళ్ళీ ఇంకో ఉపాధి వస్తున్నాయి కదా, అందరూ ఇప్పుడు ఏ వికారాలు ఉన్నాయో ఆ వికారాలే కంటిన్యూ అవుతూ ఉంటాయి. అక్కడ ఈ లోకానికి సంబంధించిన విషయాలు చూసి ఎప్పుడన్నా మీకు సంతోషం రావచ్చు, దుఃఖం రావచ్చు, అటువంటి చూసి పొంగిపోకండి. అవన్నీ నిజం కాదు, వికారాలు. మనకి ఏదైనా కలిసి వచ్చింది అనుకోండి సంతోషం వస్తుంది, కలిసి రాలేదనుకోండి దుఃఖం వస్తుంది. అది నిజం కాదు, ఇది నిజం కాదు, అది వికారమే, ఇది వికారమే. ఇది వికారం కాబట్టి ఇవాళ దుఃఖం వచ్చిందనుకోండి మనకి 10 రోజులు మళ్ళీ తగ్గిపోతుంది. శరీరం చచ్చిపోతే ఈ వికారాలు పోతాయి అనుకోకండి. జాగ్రత్తగా సాధన చేసి భగవంతుని ఉపాసించి గురువుని ధ్యానం చేసి భగవంతుని ధ్యానం చేసి ఈశ్వరు చెప్పిన మాటలను గౌరవించి దాని గుండెల్లోకి తీసుకుని జాగ్రత్తగా సాధన చేస్తే సిద్ధి కలుగుతుంది. అప్పుడు వికారాలు దారేస్తాయి. భగవంతుని అనుగ్రహం లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా మాయ మనకు దారిపోతుంది. మాయ మనకి దారి ఇవ్వాలంటే ఈశ్వరుని అనుగ్రహం ఉండాలి, భగవంతుడి అనుగ్రహం ఉండాలి. ఈలో ఎవరికైనా దుఃఖం ఉంటే ఆ దుఃఖం ఒక భక్తి మార్గం వల్ల నశిస్తుందని భగవద్గీతలో స్వామివారు చెప్పారు. భక్తి వల్ల నశిస్తుంది. అయితే అది నిష్కామ భక్తి ఉంటే తొందరగా ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుతాం. ఇప్పుడు మనకు ఉన్నది ఎక్కువగా వ్యాపార భక్తి. వ్యాపార భక్తి కాదు కావలసి ఉంటే, అంటే మనకి ఆ ప్రేమ భక్తి అవసరం, నిష్కామ భక్తి అవసరం, వ్యాపార భక్తి కాదు. పెద్దలను ఆశ్రయించి సత్పురుషుడు సహవాసం చేసి జాగ్రత్తగా భగవద్గీతను చదువుకుంటూ విష్ణు సహస్రనామాలను చదువుకుంటూ నెమ్మదిగా నెమ్మదిగా కంగారు పడకుండా, ఒడిదుడుపు లేకుండా, ఏ గుణాలైతే ఏ వికారాలైతే మనల్ని పీడిస్తున్నాయో ఆ వికారాలని మనం తొలగించుకోమని భగవద్గీతలో చెప్పాడు. పని మానద్దు అని చెప్పాడు. పనికి సంబంధించిన శాస్త్రం, ఆ పని ఎలాగ చెయ్యాలి, ఎవరో చేసిన పని నువ్వు చేయక్కర్లే, భగవంతుడు నీ వంతుడి ఏ పని అయితే ఏర్పాటు చేశాడో ఆ పని హృదయపూర్వకంగా చెయ్యి, ప్రేమగా చెయ్యి, ఇష్టంగా చెయ్యి, అయిష్టంగా చెయ్యొద్దని చెప్పాడు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాత్మ నిజేన మిగ వైరిణి. అంటే ఈ మూడు కూడా వాటికి ఆకలి తీరదు, ఎంత సంతృప్తి పరిచినా ఆకలి తీరదు, ఎంత అన్నం పెట్టేసినా తినేస్తూ ఉంటాయి. కామం, కోపం, లోపం. అట్లే అంటే దాని అర్థం ఏంటంటే వాటిని సంతృప్తి పరిచి ఎవడో జయించలేడు. సాధన, సాధన అంటే ఏమిటి, ఏదో చాలాసేపు కూర్చుంటున్నావు, జపం చేస్తున్నావు, ధ్యానం చేస్తున్నావు అని కాదు. ఈ మూడాటిని నువ్వు తొలగించుకోవాలి. అంటే మనస్సు చలిస్తుందంటే లోపల కోరిక లేకపోతే చలించదు. ఇలా కూర్చున్నాం అనుకోండి, మన మనసు ఇలా కూర్చున్నాం, ఇలా కూర్చుంటే మనస్సుకి ఏదో చలనం కలిగింది అనుకోండి, ఆ చలనం కలిగిందంటే లోపల ఏదైనా కోరిక ఉందని అర్థం. మనస్సుకి కనుక కోరిక లేకపోతే చలనం రాదు. లోభిత్వం కూడా నరక ద్వారం, కోపం ఒకటి నరక ద్వారం, కోరిక ఒకటి నరక ద్వారం, లోభిత్వం కూడా నరక ద్వారం. అంటే నీకు కనుక సంపద ఉంటే నువ్వు తినాలి, ఇతరులు కూడా దాన్ని సద్వినియోగపరచాలి. అంటే అది పుణ్య సంస్కారాన్ని తీసుకొస్తుంది. అర్హతను బట్టి నీ యోగ్యతను బట్టి నీకు దానగుణం కనుక ఉంటే అది నీకు పుణ్య సంస్కారాన్ని తీసుకొస్తుంది. మన శరీరాలు మన ఇంద్రియాలు ఇక్కడ ఆగిపోయినా, కళ్ళు ఇక్కడ కాలిపోయినా, చెవుడు ఇక్కడ కాలిపోయినా, కళ్ళ ద్వారా చూసే సంస్కారం, చెవుడి ద్వారా వినే సంస్కారం కొత్త ఉపాధిలో ప్రవేశిస్తుంది. అందుచేత ఇవన్నీ గోళాలన్నీ శ్మశానంలో కాలిపోయినా ఆ లోపలటువంటి జీవుడు మట్టికి ఈ వాసనలన్నీ కూడా తీసుకుని కొత్త దేహంలోకి వెళతాడు. ఎన్ని రకాల చెడ్డ వాసనలు ఉన్నా అవి మూడాటికి సంబంధించినవి. ఒకటి కోరిక, రెండు కోపం, మూడు లోభిత్వం. అంటే నీకు అర్హతకు మించి నీ యోగ్యతకు మించి దాన ధర్మాలు చేయక్కర్లేదు. రమణ మహర్షి గారు రెండు చెప్పారు, ఈ రెండు ఎదుర్కొంటే ఏమన్నా అమృతమే కదా అన్నారు. ఒకటి అహం, రెండు వాంఛ. ఈ రెండు ఎదుర్కొంటే అమృతం అక్కడ ఉంది, ఒకటి అహం, రెండు వాంఛ. అమృతం ఎక్కడో ఉందనుకుంటున్నావు, నీ హృదయంలో ఉంది. ఈ రెండు వదులుకున్న చూడు అక్కడ ఉన్న అమృతం నీకు ఉరకలేసుకుంటూ వస్తుందని. ఒకటి అహం, రెండు వాంఛ. ఈ రెండు వదులుకుంటే నీకు స్వరూపం నీకు వ్యక్తం అవుతుంది. ఆత్మ జ్ఞానం లేకుండా ఆత్మను పట్టుకోలేం, ఆత్మ విద్య లేకుండా ఆత్మను పట్టుకోలేం. ఊరికే భగవద్గీతలో చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుని, బాగా అర్థం చేసుకుని మనం ఆచరిస్తే మనకు మోక్షం కలుగుతుంది. మనం పొందవలసింది మోక్షమే. అయితే ఈ కామక్రోధ లోపాలు దాడిస్తేనే కానీ మోక్షం రాదు. ఆయన కామ రూపంలో, క్రోధం రూపంలో, లోభం రూపంలో, భయం రూపంలో పరమేశ్వరుడు పెట్టాడు. ఆ మాయ దాడిస్తేనే కానీ మనం ఈశ్వరుణ్ణి పొందలేము, ఈశ్వరుణ్ణి పొందలేము మనం. నీ స్వరూప సుఖం, నీ ఆత్మసుఖం తెలుసుకోవటానికి ఏ వికారాలైతే, ఏ గుణాలైతే, ఏ మాయ అయితే, ఏ ప్రకృతి అయితే నీకు అడ్డొస్తుందో వాటిలోంచి విడుదల పొందటమే సాధన. సాధన లేకుండా సిద్ధి కలగదు, సాధన లేకుండా మోక్షం కలగదు, సాధన లేకుండా శాంతి కలగదు. అది అంచేది మీకు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా గీతాపారాయణం చేయండి. ఏదో ఒక చిన్న చిన్న ముక్కలు తీసుకుని, ఏదో చిన్న చిన్న వాక్యాలు తీసుకుని అది మనసులో ధ్యానం చేయండి. వాక్యాన్ని కూడా ధ్యానం చేయటం మంచిది. వాక్యాన్ని ధ్యానం చేస్తే దాని అర్థాన్ని కనుక మీరు ధ్యానం చేస్తూ ఉంటే దాన్ని ఆచరించాలని బుద్ధి పడుతుంది. ధ్యానం చేయాలి. మీరు దేవుణ్ణి ఎలా ధ్యానం చేస్తున్నారో భగవంతుడు చెప్పిన మాటలను కూడా ధ్యానం చేయండి. ఈశ్వరుడు యొక్క నామాల్లో ఏదో ఒక నామం తీసుకుని, మీకు ఇష్టమైన నామం తీసుకుని మీరు శ్రద్ధగా కనుక జపిస్తూ ఉంటే ఈ దోషాలు తగ్గుతాయి. అంటే ఈ దోషాలను తొలగించుకోకపోతే ఏ దోషాలు అయితే మనకు ఉన్నాయో రాబోయే ఉపాధిలో వచ్చి తీరుతాయి. అందులో ఇంకా రాజీ పడవలసినటువంటి అంశం మీద రాస్తాయి. లోపల ఉన్నటువంటి సద్వస్తువు, సత్య వస్తువు, అది చావులేని వస్తువు, నిర్మలంగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది? నిర్మలంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. అలాగే నువ్వు పూజ చేసి, జపం చేసి, ధ్యానం చేసి నీ మనస్సును పరిశుద్ధం చేసుకుంటే ఆ మనస్సు ఆనందంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. అదే కాకుండా పెద్దల మాటలు, గురువులు చెప్పిన మాటలు, మహర్షులు చెప్పిన మాటలు, మహాత్ములు చెప్పిన మాటలు మీరు శ్రద్ధగా శ్రవణం చేస్తుంటే నీకు అంతర్దృష్టి కనిపిస్తుంది. ఏకాగ్రత అవసరం, పవిత్రత అవసరం, ప్రవీణత అవసరం. అంటే ఏకాగ్రత లేకపోతే యుగంలో కానీ పరలోకం కానీ మనం ఏం సాధించడం. ఏకాగ్రత చాలా ముఖ్యం. దాని గురించి ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. కానీ ఏదో ఒక రూపాన్ని ధ్యానం చేస్తున్నాను, ఆత్మను ధ్యానం చేయమంటున్నారంటే ఆత్మకు రూపం లేదు కదా అంటున్నారు భక్తుల్లో. ఏదో రాముడిని ధ్యానం చేయమంటే చేస్తాం, కృష్ణుని ధ్యానం చేయమంటే చేస్తాం, పెరుమాళ్ళని ధ్యానం చేయమంటే చేస్తాం, శివుణ్ణి ధ్యానం చేయమంటే చేస్తాం. ఆత్మని ధ్యానం చేయండి, ఆత్మని ధ్యానం చేయండి అంటే ఆత్మకు రూపం ఉంటే కదా ధ్యానం చేయడానికి, ఎలా చేస్తాము అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే అసలు వస్తువుకి, నగ్న వస్తువుకి రూపం లేదు, నామం లేదు. సంసారం అంటే ఎల్లమ్మ పుల్లమ్మ సంసారం కాదు, రూపము నామమే సంసారం. ఎంతకాలం అయితే మనకు రూపబుద్ధి ఉందో, ఎంతకాలం అయితే నామబుద్ధి ఉందో, అంతకాలం మనకు సంసారం వస్తుంది. ఈ సంసారంలో రూపాలు, ఈ సంసారంలో నామాలు, రాబోయే జన్మలో వచ్చే సంసారంలో రాకపోవచ్చు. మీరు రూపాన్ని తీసేస్తే, నామాన్ని తీసేస్తే సంసారం లేదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ జన్మలో మనకు ఏ రూపాలతోటి, ఏ నామాలతోటి మనకు సంసారం ఉందో, రాబోయే జన్మలో ఆ రూపాలు, ఆ నామాలు ఉండకపోతుంది. కానీ ఏదో ఒక రూపం ఉంటుంది, ఏదో నామం ఉంటుంది. సంసారం అంటే రూపం, సంసారం అంటే నామం. సంసార రూపం లేకపోతే, నామం లేకపోతే సంసారం లేదు. రమణ మహర్షి గారు ఏమంటున్నారంటే, మీరు బాగా ధ్యానం చేస్తే పరమేశ్వరుడి మీద ఇష్టం కలిగి, ప్రీతి కలిగి మీరు బాగా ధ్యానం చేస్తే తెలివి తక్కువ వాళ్ళందరూ తెలివైన వాళ్ళు అయిపోతారంటున్నారు స్వామి వారు. ఇక్కడ శేషశ్రీలు ఏమన్నాడంటే, అన్ని పాపాల్లోకి పెద్ద పాపం మూర్ఖత్వం అన్నాడు. మూర్ఖుడికి ఎవడో చెప్పలేడన్నాడు శేషశ్రీ. ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పింది ఏంటంటే, మీరు బాగా ధ్యానం చేస్తున్నారనుకో, అరుణాచలేశ్వరుణ్ణో లేకపోతే రామున్నో ఈశ్వర అవతారాల్లో ఎవరో ఈశ్వరుడు ధరించి వచ్చాడు కదా, ఏదో కొన్ని రూపాలు ధరించి వచ్చాడు, ఆ రూపాలను కనుక మీరు సక్రమంగా కనుక ధ్యానం చేస్తే, ఆ నామాన్ని జపిస్తే తెలివి తక్కువ వాళ్ళు తెలివైన వాళ్ళు అయిపోతారు. మనస్సుకు ఏకాగ్రత వస్తుంది, మీ బుద్ధి సూక్ష్మత పెరుగుతుంది, విషయాన్ని గ్రహించే శక్తి మీకు కలుగుతుంది. అది అంత శక్తి ఉంది దానికి. ఏ దేనికి? ధ్యానానికి. అంటే ఇక్కడ ఏమని చెబుతున్నారంటే, ఒక రూపాన్ని ధ్యానం చేయమంటున్నారు నన్ను, మరి ఆత్మకు రూపం లేదు కదా ఆత్మను కూడా ధ్యానం చేయమంటున్నారు ఏమిటని. అంటే ఇక్కడ ఏమన్నారంటే, భగవాన్ చెప్పేది ఏంటంటే, ఒక రూపాన్ని ధ్యానం చేయమంటే రూపం దగ్గర ఉండిపోమని కాదు, రూపాన్ని ధ్యానం చేయగా చేయగా ఆ రూపమే రూపం లేని స్థితిని నేను మోసుకుపోతుంది అంటున్నారు. నువ్వు రూపాన్ని ధ్యానం చేయగా చేయగా అక్కడ ఆగిపోవు. నువ్వు ఆ రూపాన్ని ధ్యానం చేయగా చేయగా ఆ రూపం లేని స్థితికి నేను ఆ రూపమే మోసుకుపోతుంది. ఏ రూపాన్ని నువ్వు ఆరాధిస్తున్నావో, ఏ నామాన్ని స్మరిస్తున్నావో, నీకు నిజం తెలియకపోయినా ఆ రూపానికి, ఆ నవమానికి నిజం తెలుసు. అంటే ఆ నిజం దగ్గరికి నిన్ను తీసుకెళ్ళే వరకు నేను ఆ రూపం, ఆ నామం నిన్ను విడిచిపెట్టదు. అంటే ఇక్కడ ధ్యానం, ఆత్మ అంటే ఆత్మకు రూపం లేదు, ఆత్మకి రూపం లేదు. కానీ ఉన్నదేది, కానీ ఉన్నదేది, అదే చైతన్యము, అదే బ్రహ్మము. సముద్రం యొక్క లోతుల్లోంచి కెరటాలు వస్తున్నాయి. ఆ కెరటాల కింద వచ్చేది మీరే, తర్వాత నురుక్ కింద వచ్చేది మీరే, బుడగల కింద వచ్చేది మీరే, ఆ సముద్రమే, ఆ సముద్రం ఆ నీరే. అంటే సముద్రం వేరు, బుడగ వేరు కాదు. బుడగలో కూడా ఉన్నది నీరే, సముద్రం ఉన్నది కూడా నీరే, కెరటంలో ఉన్నది కూడా నీరే. ప్రపంచంలో ఎంతో జీవకోటి ఉంది, ప్రపంచంలో ఎంతో జీవకోటి ఉంది. ఇన్ని రూపాల్లో ఉన్నది కూడా ఎవరు, ఈశ్వరుడే. ఇన్ని రూపాలు ఉన్నది ఈశ్వరుడు, భగవంతుడే. అయితే నీకు ఈ విషయం ఎప్పుడు తెలుస్తుంది, భగవంతుని తెలుసుకున్నాక తెలుస్తుంది ఇదంతా భగవంతుడు అనే సంగతి. కానీ ముందు నీకు తెలియదు, సృష్టి అంతా భగవంతుడే అంటే ఇప్పుడు తెలియదు మనకు. అహంకారం బద్దలైనప్పుడు తెలుస్తుంది. భగవదనుభవం లేకుండా ఇదంతా భగవంతుడు అనే సంగతి వాడికి తెలియదు, చెప్పినా తెలియదు. భగవదనుభవం పొందిన వాడికి తెలుస్తుంది ఇది సృష్టి కూడా భగవంతుడే అనే సంగతి. ఏదో ఒక రూపంపై, ఏదో ఒక నామంపై, లేదా నామంపై కానీ, ఏదైనా ఒక విషయం భగవంతుడు చెప్పిన ఒక మాట మీద కానీ నువ్వు మనస్సును నిలబెట్టడమే ధ్యానం. అంటే ధ్యానం చేయగా చేయగా వాసన నశిస్తుంది. వాసన అంటే పూర్వజన్మల్లో మనం చేసిన పని వాసన. రమణ మహర్షి గారు అన్నారు, నీ హృదయమైన వస్తువు కొంచెం ఎప్పుడైనా కనిపిస్తున్నప్పటికీ, నీ హృదయమైన వస్తువు ఎప్పుడైనా కిటికీలోంచి బయటకు వస్తువును చూసినట్టు, ఆ వస్తువు నీకు ఎప్పుడైనా తెలుస్తున్నప్పటికీ అది పెర్మనెంట్ అవ్వదు అన్నారు. ఏ వాసన వల్ల నువ్వు దేహానికి లోకానికి బంధింపబడుతున్నావో అది నశిస్తున్నాయి. కానీ నీ ఉన్న స్టేటు, నువ్వు పొందిన స్థితి పెర్మనెంట్ కాదు, ఎప్పటికప్పుడు టెంపరీగానే ఉండిపోతున్నాను. అది అంటే నీకు లోపల వాసనాక్షయం కాకుండా లోపల ఉదయంలో ఉన్న వస్తువు ఎప్పుడైనా నీకు ఎరుకులోకి వచ్చినప్పటికీ అది పెర్మనెంట్ అవ్వదు. ఏదో కొంతకాలం ఉండి మెరిసినట్టు మెరిసి మళ్ళీ నీకు అది మాయ కప్పేస్తుంది. నేను ఏం చేత నీ లోపల ఉన్న వాసన సాక్షాత్గా దాన్ని దర్శింపజేయనివ్వదు. అంటే వాసనాక్షయం పూర్తయితేనే కానీ అది పెర్మనెంట్ అవ్వదు. అంటే ఇప్పుడు ఈ ఉపాధి మారిపోతుంది మనకు, ఇంకో కొత్త ఉపాధి వస్తుంది. మళ్ళీ ఆ ఉపాధి మారిపోతుంది, ఇంకో కొత్త ఉపాధి వస్తుంది. ఏ ఉపాధిలో ఉండగా నీకు జీవలక్షణాలు పోయినాయో, ఏ ఉపాధులు ఉండగా ఈ ప్రకృతి వికారాలన్నీ పోయినాయో, ఏ ఉపాధులు ఉండగా నీ జీవుడికి మూలమైనటువంటి, మీ మనసుకు మూలమైనటువంటి ఈశ్వరానుభవం మీకు కలిగిందో, అప్పుడు మీది ఈ శవం కాదు దేవాలయం అని. భగవదనుభవం ఏ ఉపాధులు ఉండగా జీవుడికి భగవదనుభవం కలిగిందో, అప్పుడు ఆ దేహం శవం కాదు దేవాలయంతో సమానమని. అంటే ఇప్పుడు రమణ మహర్షి గారి సమాధిని మనం దేవాలయంతో సమానంగా చూస్తున్నాం, శిరిడి సాయిబాబా గారి సమాధిని మనం దేవాలయంతో సమాధానం. అది మన శరీరాలు లాంటివే. కానీ అక్కడ జ్ఞానోదయం అయింది కాబట్టి, బ్రాహ్మణ స్థితిని పొందారు కాబట్టి, ఆ ప్రకాశ స్థితిని పొందారు కాబట్టి, ఆ మహాదేవుడు ఐక్యమయ్యారు కాబట్టి, వాళ్ళ దేహాలు కూడా దేవాలయాలని. అన్ని మార్గాలు మంచియే, అన్ని మార్గాలు మంచిది. మీకు ఏది సులభంగా ఉందో, మీకు ఏది తేలిగ్గా ఉందో, మీరు సాధన చేయడానికి ఏది అనుకూలంగా ఉందో చూసుకుని అందులో సాధన చెయ్యండి. ఇతరులను అనుకరించొద్దు, ఇతరుల్ని అనుకరించొద్దు. మీ మనస్సుకు మీరు చూసుకోండి, ఏ పద్ధతిలో మీరు సాధన చేస్తే బాగుంటుందో, మీ మనస్సుకు తేలిగ్గా ఉంటుందో అది చూసుకోండి. ఆ మార్గంలో మీరు సాధన చేస్తే ఇప్పుడే ఈ లోకంలో ఉండగానే మీ శరీరం శవం అవ్వకముందే మీరు తరిస్తారు. దేహం నేను ఉన్నానని చెప్పటం లేదు, దేహం నేను ఉన్నానని, ఈ దేహం నేను ఉన్నానని దేహం చెప్పటం లేదు. ఈ దేహం ఉందని మా లోపల ఎవడో చెబుతున్నాడు, వాడే జీవుడు. ఆ జీవుడి మట్టికి ప్రతి దేహంలో మనం కూడా వస్తూ ఉంటాడు, బాగు చేసుకోవాల్సింది వాడినే. భగవాన్ అన్నారు, ఏదైతే మీకు నేనేగా వ్యక్తమవుతుంది, ఇప్పుడు ప్రస్తుతం మీకు ఏదైతే నేనుగా వ్యక్తమవుతుంది, అది అహంకారమే నేనేగా వ్యక్తమవుతుంది, జీవుడే మీకు నేనుగా వ్యక్తమవుతుంది, ప్రకృతి మీకు నేనుగా వ్యక్తమవుతుంది, అసలు నేను సత్యమైన నేను, దేవుడు మీకు నేనుగా వ్యక్తం కావటం లేదు. ఏదైతే ఇప్పుడు మీకు నేనుగా వ్యక్తమవుతుందో అది దేవుడు అనుకోకండి, మీకు అహంభావనే మీకు నేనుగా వ్యక్తమవుతుంది. ఈ అహంభావన దేవుడు అనుకోకండి. దీనికి ఆచార్య స్వాములు అరేమని చెప్పారంటే, నీటిలో ప్రతిబింబించే సూర్యుని చూసి బాగా అర్థం చేసి ఆచార్య స్వాములారే ఎంత తెలివితేటలుగా చెప్పారు చూడండి. నీటిలో ప్రతిబింబించే సూర్యుని చూసి వీడే నిజమైన సూర్యుడు అనుకోవటం ఎటువంటిదు, ఏదైతే ఇప్పుడు నీకు నేనుగా వ్యక్తం అవుతుందో అదే దేవుడు అనుకోవటం కూడా అటువంటిది అన్నారు స్వాములు వారు. ఇప్పుడు మనకి నేనుగా వ్యక్తమైనది దేహానికి పరిమితమైనది, మనస్సుకు పరిమితమైనది. అంటే మనోదేహముల చుట్టూనే అది ఉంటుంది, దేహం చుట్టూరు తిరుగుతూ ఉంటుంది, మనసు చుట్టూరు తిరుగుతూ ఉంటుంది, మనోదేహములకే పరిమితమైంది అది. ఇప్పుడు మనకి పని ఉన్నా పని లేకపోయినా ఒక పని మడికి తప్పటం లేదు, ఎవరు శవాన్నారు మోసుకుంటున్నారు. శ్మశానానికి వెళ్ళేవరకు ఈ మోతే సరిపోతుంది, శవబుద్ధే పని. అంటే ఆచార్య స్వాములు గారు ఏమంటే, నీకు దేహం ఎందు ఆత్మబుద్ధి ఉన్నంత కాలం నువ్వు ఎన్నిసార్లు నదుల్లో మురిగినా గుళ్ళు చుట్టూరు తిరిగినా నీ కోరికలు రావడం ఆగవు అన్నారు. కేవలమే ఆత్మనుకున్నంతకాలం, నీ దేహమే ఆత్మనుకున్నంతకాలం, నీ దేహమే సర్వస్వం అనుకున్నంతకాలం, నీ దేహమే నేననే బుద్ధి నీకు ఉన్నంతకాలం, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీకు వాంఛలు రావటం మానవ, కోరికలు రావటం మానవ, వికారాలు రావటం మానవ వస్తూనే ఉంటాయి దేహమేందో ఆత్మబుద్ధి ఉన్నంతకాలం. ఒకవేళ ఏదో మేము పూజ చేసాం జపం చేసామంటే ఓ 10 నిమిషాలు పక్కకు తప్పుకుంటాయి, కానీ తర్వాత వచ్చి కూర్చుంటాయి. నీకు అర్థమవుతుంది, రామకృష్ణ పరమహంస గారిని అడిగారు, గంగానదిలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయంట కదా, ఆ స్నానం చేసే ముందు ఆ గట్టి మీద ఉంటాయి పాపాలన్నీ కూడా, స్నానం చేసి ఎప్పుడు బయటకు వస్తాడని చూస్తే స్నానం చేసి బయటకు రాగానే మళ్ళీ ఇల్లు అని అంటుకుంటాయని. స్నానానికి వెళ్ళినప్పుడు మటుకి ఆ చెట్ల మీద ఎక్కడో గట్టి మీద ఎక్కడో పక్కన ఉంటాయి అండి. మళ్ళీ స్నానం చేసి గట్టి మీదకి వచ్చేవాడికి ఈ పాపాలన్నీ వీడికి జత అవుతూ ఉంటాయి అట్ట. అంటే ఇంతకీ నీకు ఎందుకు చెబుతున్నామంటే అది ఎరుక మీలో ఏ బలహీనత అయితే ఉందో ఆ బలహీనత మీకు ఎరుకులోకి రావాలి. ఆ ఎరుకులోకి వచ్చిన తర్వాత దీన్ని మీరు పోగొట్టుకోవడానికి సాధన చేసి ప్రయత్నం చేసి వాటిని పోగొట్టుకోవాలి. కానీ గాలికి ఏదో గాలికి ఊదేస్తే పోయి కాదై. అంటే ఈశ్వరానుగ్రహం లేకుండా, దేవుడు గురువు అనుగ్రహం లేకుండా, పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం లేకుండా, మహాదేవుడు యొక్క అనుగ్రహం లేకుండా, వాసుదేవుడు యొక్క అనుగ్రహం లేకుండా ఒక చిన్న తలంపు కూడా మీకు నశించదు. పెద్ద పెద్ద వాసనలు వదిలేయండి, చిన్న వాసనలోంచి కూడా మీరు బయటికి రాలేరు. అయితే జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్త పనికి రాదు, అవినయం పనికి రాదు, పౌరవోత్తనం పనికి రాదు. భగవంతుడు ఎలా చెబితే అలా వింటూ, భగవంతుడు ఏ పని చేయమన్నాడో పని చేస్తూ జాగ్రత్తగా భగవంతుడి పట్ల గౌరవండి మనం పని చేసుకుంటూ ఉంటే మనం పని విడిచిపెట్టకూడదు. పని మనం విడిచిపెట్టాలి, కానీ పని మనం విడిచిపెట్టకూడదు. అంటే పని ద్వారా మనం నేర్చుకునే విషయాలు అనేక ఉంటాయి. భగవద్గీతలో ఎక్కువ పని గురించి చెప్పాడు. ఎవడైతే కర్మఫల త్యాగో వాడే సన్యాసి అని చెప్పాడు. కేవలం కాషాయ గుడ్లు ధరించిన వాడు సన్యాసి అని చెప్పలేదు. కర్మఫలత్యాగి ఎవడైతే కర్మఫలాన్ని ఎవడైతే త్యాగం చేస్తున్నాడో వాడికి చిత్తశుద్ధి కలుగుతుంది. ధ్యానం చేసేవాడికి, విచారణ చేసేవాడికి ఏకాగ్రత కలుగుతుంది. చిత్తశుద్ధి లేకుండా ఏది మనం సాధించలేము. ఈ లోకంలో కానీ మరణానంతర జీవితంలో కానీ మనం ఉన్న శిఖరాలు అధిష్ఠించాలంటే మనకు రెండు ఉండాలి. ఒకటి చిత్తశుద్ధి ఉండాలి, రెండు ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత లేకుండా, చిత్తశుద్ధి లేకుండా ఏది మనం సాధించలేము. ఆ ఏకాగ్రత ధ్యానం వల్ల వస్తుంది, చిత్తశుద్ధి కర్మఫలత్యాగం వల్ల వస్తుంది. మనోమూలాన్ని ఎందుకు వెతకమన్నారంటే రమణ మహర్షి గారు అసలు మనస్సు అనేది లేదనే సంగతి నీకు తెలియడం కోసం. అది నెత్తి మీద వెంట్రుకలు ఉంటే తలదూపుకుంటాం, కానీ నెత్తి మీద వెంట్రుకలు లేని వాడికి తలదూపుకోవటం ఏంటండి? అసలు పిల్లలు ఎవరు లేనివాడిని మీ అబ్బాయి పేరని అడిగితే అర్థమేంటండి దానికి? అలాగే మనస్సు ఉంటే ధ్యానము, మనస్సు ఉంటే జపము. అలాగే మనోమూలం తెలిసిన వాడికి మనస్సు అసలు లేనేదే లేదన్న సంగతి తెలుస్తుంది. మనస్సు లేదనే సంగతి తెలిసినప్పుడు వాడు మన ధ్యానం చేసే వస్తువు ఎక్కడ ఉండదు. అది విచారణ మార్గం. నువ్వు ఆ రకంగా ప్రయాణం చేయి. మనోమూలం తెలుసుకో, మనసు లేదన్న సంగతి నీకు తెలుస్తుంది. ఒకవేళ ఆ టెక్నిక్ నీకు అర్థం అవటం లేదనుకోండి, ఆ పద్ధతి నీకు మనస్కరించడం లేదనుకోండి, అప్పుడు నువ్వు ఏదో ఒక వస్తువు మీద నీకు ఇష్టమైన వస్తువు అరుణాచలము లేకపోతే మరొకటో నీ వస్తువు నిరంతరము చింతించు. అయితే నిరంతరము చింతించాలంటే వస్తువు ఏ వస్తువునైతే మీరు చింతిస్తున్నారో ఆ వస్తువు యొక్క గొప్పతనం మీకు తెలిసి ఉండాలి, ఆ వస్తువు యొక్క గౌండత్యం మీకు తెలిసి ఉండాలి. అంటే మీరు అందరూ బంగారాన్ని ఎందుకు కోరుకుంటున్నారంటే బంగారంలో చాలా విలువ ఉందని మీకు తెలుస్తుంది కాబట్టి బంగారాన్ని కోరుకుంటున్నారు. అంచేత మీరు బిస్కెట్ను చూసినట్టు బంగారాన్ని చూడరు. మామూలు బిస్కెట్లు అరటిపళ్ళు చూసినట్టు బంగారాన్ని చూడరు, చాలా విలువగా చూస్తారు. అదేవిధంగా నువ్వు ఆత్మ దేని గురించి అయితే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు దాని గురించి శ్రద్ధగా శ్రవణం చేయాలి. ఇలాగ శ్రవణం గంటల తరబడి రోజుల తరబడి శ్రవణం చేస్తేనే కానీ ఈశ్వరుడు పట్ల నీకు విశ్వాసం కలగదు. ఆయన అనుగ్రహం లేకపోతే ఆయన మీద మనకు విశ్వాసం కలగదు. భగవంతుడి మీద భక్తి కలగటం, భగవంతుడి మీద విశ్వాసం కలగటం అంటే సామాన్య విషయం కాదు. ఒక మానవుడికి ఎన్ని చెడ్డ అలవాట్లు ఉన్నా, ఎన్ని దురాలవాట్లు ఉన్నా, ఎన్ని చుడితలంపులు ఉన్నా, భగవంతుడు అనేవాడు ఒకడున్నాడనే సజీవమైన విశ్వాసం నిలింది పెట్టుంటే వాడు అందరికంటే ముందు ఉద్ధరించబడతాడని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఒక మనిషికి చెడ్డ అలవాట్లు ఉండొచ్చు, ఒక మనిషికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు, వాడు ఏదైనా కొన్ని ఇంద్రియాలు వాడు లోబడి ఉండొచ్చు, కానీ పరమేశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి విషయంలో వాడికి సంశయం లేకుండా కనుక ఉంటే వాడికున్న విశ్వాస బలమే వాడిని తొందరగా ఉద్ధరిస్తుందని చెప్పాడు. అంటే విశ్వాసం కదా బలమైంది. మహాత్మా గాంధీ గారు అన్నవారు గాలి పిడిక ఆకులనే కదుపుతుంది, విశ్వాసం ఉంటే కొండలను కూడా కదపవచ్చు అని. మామూలుగా గాలి ఏం చేస్తానంటే ఉడికి చెట్లు ఆకులనే కదుపుతుంది, కానీ భగవంతుడి పట్ల విశ్వాసం ఉంటే మీరు కొండలను కూడా కదపవచ్చు. అయితే ఈ బుద్ధికి ఆలోచన నడపాలి. యాక్యురేట్ థింకింగ్, మనకంటే మంచి వాళ్ళతోటి, మనకంటే వివేకవంతులతోటి, మనకంటే చైతన్య స్థాయిలో ఎక్కువ ఉన్న వాళ్ళతో సహవాసాలు చేస్తే మనకు ఆలోచన పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది. మనకు తెలియకుండా మన దైవానుగ్రహానికి పాత్రలు అవుతాం. ప్రతి గుడికి రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస ఉండరు, ప్రతి చోట ఉండరు వాళ్ళు. మీకంటే తెలివిగల వాళ్ళతోటి, మీకంటే మంచి వాళ్ళతోటి, మీకంటే ఎక్కువ మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం ఉన్న వాళ్ళతోటి, మీకంటే చైతన్య స్థాయి ఎక్కువ ఉన్న వాళ్ళతోటి, మీకంటే సహృదయం సద్బుద్ధం ఎక్కువ ఉన్న వాళ్ళతోటి కనుక మీరు సహవాసం చేస్తే మీకు భగవంతుడు దారి చూపిస్తాడు. అదే మీకంటే ముద్దబ్బాయిలను ఎత్తుక్కోకూడదు. మీరు ఈవిడేమంటున్నాడంటే ప్రశ్నించేవాడు, ధ్యానం చేసినప్పుడు నాకు కొంచెం సంతోషం వస్తుందండి, ఇంద్రియాలతో కొన్ని భోగాలు కూడా అనిపిస్తున్నామేను, ఇంద్రియ భోగాలు ఎటువంటి ఇంద్రియ భోగాల వల్ల వచ్చే సంతోషం ఎక్కువ వస్తుంది, ధ్యానం చేయటం వల్ల ఎక్కువ సంతోషం వస్తుంది అంటే ధ్యానం చేయటం వల్ల ఎక్కువ సంతోషం వస్తుంది. ఇంద్రియాలు అని చెప్పి విషయాల వైపు పరిగెడుతున్నాయి కానీ ధ్యానం మీద నిలబడటం లేదు. సంతోషం ధ్యానం చేయటం వల్ల ఎక్కువ సంతోషం వస్తుంది, అయినా వాటి వెంటే పరిగెత్తుంది మనసు, ధ్యానం వెంట కాదు. ఎందుచేతను అంటే మా ఎక్కడుందంటే మనిషికి ఏ తలంపు ఎప్పుడు వచ్చిందో అది ఒకటే నిజం అనిపిస్తుంది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీకు జిన్ను తినాలనే సంకల్పం వచ్చిందనుకున్న ప్రపంచం లేదు, దేవుడు లేదా ఆ జిన్ను తినాలనే కోరిక ఒకటే నిజం అనిపిస్తుంది. మీకు సినిమా చూడాలని కోరిక వచ్చింది అనుకోండి, మీకు సినిమా తప్పించి లోకంలో ఏది కనపడదు. అంటే ఏ తలంపు మీ బుర్రలోకి వచ్చిందో ఆ తలంపు ఒకటే నిజం అనిపిస్తుంది. ఈ తలంపు ఎక్కడి నుంచి? వాసనలోంచి వస్తుంది. ఆ వాసనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మన పూర్వజన్మలో మనం చేసిన కర్మల్లోంచి వచ్చాయి. మన పూర్వజన్మల్లో మనం చేసినటువంటి కర్మల్లోంచి వచ్చాయి. అంటే మీరు ఎవరిని దేవుణ్ణి ఎప్పుడు విమర్శించకండి. ఏ రకమైన కర్మ అనుభవం మీకు అవ్వాలో ఆ రకమైన దేహాన్ని మీకు ఇచ్చాడు. మీ పూర్వజన్మల్లో ఇలా ఉంటే బాగున్నాం అలా ఉంటే బాగున్నాను పూర్వజన్మలో అనుకుంటారు, అటువంటి దేహమే మీకు పడేస్తాడు. అదే ఏం బాగోలేదనమో ఇప్పుడు అనిపిస్తుంది. అలా ఉంటే బాగున్నాం ఇలా ఉంటే బాగున్నాయి మీరు ఊహించుకుంటారు. అలా ఉంటే బాగున్నాయి ఇలా ఉంటే బాగున్నాం ఊహించుకునే బదులు భగవంతుడు చెప్పినట్టు నడుచుకుంటే అందులో ఐక్యమవుతాం. ఈ ఊహలు కట్టిపెట్టి ఇలా ఉంటే బాగున్నా అలా అంటే వదిలం ఇలా కట్టిపెట్టి భగవంతుడు ఏ రకంగా అయితే చెప్పాడో ఏ రకంగా జీవించమని మనం చెప్పాడో ఆ రకంగా జీవిస్తే ఆయనలో ఐక్యం అవుతాం. అంటే అసలు భగవంతుడు మన ఊహలకు అతీతుడు, సంకల్పాలకు అతీతుడు, మన వికారాలకు అతీతుడు. మనస్సు ఎప్పుడు విషయాల వంట పరిగెడతాంది కానీ ధ్యానం వైపుకి ఎందుకు పరిగెట్టడం లేదని. అంటే బాగా ధ్యానం చేసేవాడు చేత కనుక మీరు స్నేహాలు చేస్తుంటే అప్పుడు మనస్సుకు ధ్యానం యొక్క రుచి తెలుస్తుంది. అంటే రమణ మహర్షి గారు చెప్పిన మాట ఎంత బాగుందో చూడండి. బాగా ధ్యానం చేస్తుంటే తెలివి తక్కువ వాళ్ళు తెలివైన వాళ్ళు అయిపోతారు, చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు అయిపోతారు అన్నాడు. అంటే మీరు ధ్యానం చేయాలంటే బాగా ధ్యానం చేసి వాళ్ళతో సహవాసాలు చేయాలి. అంటే ధ్యానం వల్ల మీ మనస్సు నిర్మలం అవుతుంది, మీ మనస్సు అణుగుతుంది. కొంతమంది అంటూ ఉంటారు సాధన ఏముంది ప్రయత్నం ఏముంది అంతా అనుగ్రహమేగానే. అంటే నాకు సాధన చేయాలని ప్రయత్నం చేయాలని బుద్ధి కలుగుతూ ఉంటే అది కూడా ఆయన అనుగ్రహమే. ఆయన అనుగ్రహం లేకపోతే చిన్న ప్రయత్నం కూడా నేను చేయలేను, నా వల్ల ఏమీ కాదు. నీచదంటే సాధన మనం చేస్తున్నాం, సాధన మనం చేస్తున్నాం అనుకుంటున్నాం, ఆ సాధన చేసే బుద్ధి కూడా పరమేశ్వరుడు ఇస్తున్నాడన్న సంగతి మనకు తెలియదు. మీకు అర్థమవుతుంది? అంటే మనం సాధన కాదు నిజంగా చేస్తున్నప్పటికీ ఆయన అనుగ్రహం వల్ల మనకు సాధన చేయాలనే బుద్ధి పుట్టింది. కానీ ఆయన అనుగ్రహం లేకపోతే సాధన చేసే బుద్ధి మనకు పుట్టదు. అంచేది అంతా అనుగ్రహమే, అంతా ఆనందమే, అంతా శాంతి, అంతా ఈశ్వరుడే. ఉన్నది ఒకటే, ఉన్నది ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటే. అంశాన్నితే రెండుగా ఉండగలడు, మూడుగా ఉండగలడు, నాలుగుగా ఉండగలడు, కానీ ఉన్నది ఒకటే. ఒకటే మనం రెండుగా ఉండగలడు, మూడుగా ఉండగలడు, నాలుగుగా ఉండగలడు, కానీ ఉన్నది ఉన్నది ఒకటే వస్తువు. ధ్యానం చేయమని చెబుతున్నారు కానీ మనస్సు విషయాల వైపు పరిగెడుతుంది కానీ ధ్యానం వైపు పరిగెట్టడం లేదని. అంటే ఏ వస్తువుల మీద అయితే నువ్వు ధ్యానం చేస్తున్నావో, ఏ విషయం మీద అయితే ధ్యానం చేస్తున్నావో దాని మీద నీకు ప్రీతి ఉండాలి, దాని మీద నీకు ఇష్టం ఉండాలి. ఆ వస్తువు యొక్క ఔన్నత్యం గురించి శ్రవణం చెయ్యాలి. ధ్యానం బాగా చేసేవాళ్ళతో కనుక నువ్వు సహవాసం చేస్తే ధ్యానం చేయాలనే బుద్ధి కూడా నీకు పుడుతుంది. మరి ధ్యానం మంచిదే. మరి ధ్యానం వల్ల ఏమొస్తుంది? నీకు ఏకాగ్రత వస్తుంది. ఏమో నిష్కామ కర్మల్లో ఏమొస్తుంది? కర్మఫలశ్చాత్తి ఏమొస్తుంది? చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ జన్మలో అయినా రాబోయే జన్మలో అయినా మోక్షానికి మనం వెళ్ళాలంటే, భగవంతుడిలో ఐక్యం కావాలంటే ఆ చిత్తశుద్ధి అనే గీటలోంచి వెళ్ళాలి. కానీ ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా ఇంకో మార్గం లేదు. సుఖము దుఃఖము మనస్సు యొక్క అవస్థలే. అంటే నీకు ఎప్పుడైనా మాకు సంతోషంగా ఉందని, ఈ మధ్య మాకు బాగా రోజులు బాగా వెళ్ళటం లేదండి, బాగా వెళ్తే ఇవన్నీ మానసిక స్థితులు, మానసిక వికారాలు, ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినవి. ఏమంటే మా పరిస్థితి చాలా బాగుంది అంటున్నారు అనుకోండి, అలా చెప్పేది ఎవరు? మనస్సే. ఈ మధ్య మా పరిస్థితి ఏం బాగోలేదని చెప్పేది ఎవరు? ఇవన్నీ మనస్సు, ఇవన్నీ మనస్సు. ఎంత నిజం అయ్యి అంతే నిజం. నీ పరిస్థితులు బాగుండటం, పరిస్థితులు బాగోకపోవటం మనస్సు ఎంత నిజం అయ్యి అంతే నిజం. అవన్నీ మనసు యొక్క అవస్థలే, మన సహజ అవస్థ ఆనందమే. మనం మన లోపలన్న స్థితి మటుకు మన మోక్ష స్థితి. నీ పేరే మోక్షం. నీ పేరు ఎల్లమ్మ పొల్లమ్మ కాదు, నీ పేరే మోక్షం. నీ లోపల ఉన్నది ఆనందమే, నీ లోపల ఉన్నది శాంతి, నీ లోపల ఉన్నది మోక్షమే. అయితే నీ లోపల ఆ మోక్షాన్ని నువ్వు తెలుసుకుంటే సుఖపడతావు, తెలియకపోతే దుఃఖపడతావు. ఉన్న వస్తువు నీకు తెలుసున్నా నీకు తెలియపోయినా నీ హృదయంలో ఉంది, దాన్ని తెలుసుకుంటే సుఖపడతావు, తెలియకపోతే నీకు దుఃఖం వెంటాడుతుంది. తెలియకపోతే నీకు దుఃఖం వెంటాడుతుంది. అదే మొట్టమొదటి భగవద్గీతలో చెప్పిన మాటలు చెప్పుకున్నాక, రుచి కోసం పనులు చేయకు, ధర్మం కోసం పనులు చేయమని. ధర్మం కోసం నువ్వు పనులు చేయగలిగే స్వరూపం దగ్గరికి వెళతావు. నువ్వు ఎవరో నీకు తెలుస్తుంది. నేనెవనో నాకు తెలిస్తే జ్ఞానం, నేనెవన్నో నాకు తెలియకపోతే అజ్ఞానం. అంటే మన సహజ వ్యవస్థ ఆనందమే. కానీ మనం ఆత్మనే మరిచిపోయి శరీరము మనస్సే ఆత్మే అనుకుంటాం. మనం ఎవరో మనం తెలియకపోవటం అనేది ఒక చిన్నది. పైగా ఆత్మ కానిదాన్ని ఆత్మ అనుకోవటం. శరీరం ఆత్మ కాదు, మనస్సు ఆత్మ కాదు. మనం ఆత్మల సంగతి మనకు తెలియకపోవటం, ఆత్మ కానిదాన్ని ఆత్మ అనుకోవటం. దేహమేందు మనస్సు ఎందు ఆత్మబుద్ధి అనంత కాదు. నీకేమొస్తాయి? కోరికలు వస్తాయి. కోరికలు అలాగ వస్తూనే ఉంటాయి. ఒక్కొక్క కోరిక నెరవేరింది అనుకోండి, ఈ నెరవేరిన కోరిక ఊరుకోదు, ఇంకో కోరికని జతేసుకొస్తుంది. ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనకి ఏదైనా కోరిక నెరవేరింది అనుకోండి, ఆ నెరవేరిన కోరిక ఏం చేస్తుందంటే, మీరు కూడా రండి, మీరు కూడా రండి అని మిగతా కోరికను తీసుకొచ్చేస్తూ ఉంటాయి. నెరవేరిన కోరిక ఊరుకోదు, ఈ కోరిక వెళ్ళి మిగతా కోరికను కూడా తీసుకొస్తాయి. అంటే శరీరము మనస్సే ఆత్మను అనుకుంటాం.
వి థింక్ అవర్ సెల్ఫ్ టు బి సంథింగ్ దట్ వీఆర్ నాట్. అంటే మనం ఏదైతే మనం కాదో దాని గురించి నిరంతరం ఆలోచిస్తాం అంటే ఇదే మాయ. ఏదైతే మనం కాదో నిరంతరము దాని గురించి ఆలోచిస్తాం, కానీ దాని గురించి ఆలోచిస్తుంటే ఏదైతే అవును అది ఎలా తెలుస్తుంది? కోటి జన్మలెత్తానికి తెలియదు. నువ్వు శరీరం కాదు, నువ్వు అహంకారం కాదు, నీ మనస్సు కాదు, నీ అలవాట్లు నువ్వు కాదు. కానీ నువ్వు ఆలోచించేది నీ అలవాట్ల గురించి ఆలోచించుకుంటావు, నీ శరీరం గురించి ఆలోచించుకుంటావు, నీ మనస్సు గురించి ఆలోచించుకుంటావు, ఏ విషయాలైతే నీ ఇంద్రియాలను ఆకర్షిస్తున్నాయో ఆ విషయాల గురించి ఆలోచించుకుంటావు. ఇవన్నీ నువ్వు కాదు. నువ్వు ఏదైతే అవును దాని గురించి ధ్యానం చేస్తే దాని గురించి స్మరిస్తే అది తెలుస్తుంది, కానీ నువ్వు కాని దాని గురించి ధ్యానం చేస్తే, నువ్వు కాని దాని గురించి స్మరిస్తే నువ్వు కోటి జన్మలెత్తే నువ్వు ముందుకు రాలేవు. వి థింక్ అవర్ దేవ్ టు బి సంథింగ్ దట్ వీఆర్ నాట్. నువ్వు అహంకారమే నేను, అహంకారమే నేను, దేహమే నేను, దేహమే నేను, మనస్సు నేను, మనస్సు నేను, భోగమే నేను, భోగమే నేను, విషయమే నేను అనుకున్నంత కాలం నువ్వు ఎలా తరిస్తావు? అందు నుంచి ఎలా బయటకు వస్తావు? అందు నుంచి విడుదల పొందడానికి కూడా నువ్వు ప్రయత్నం చేయి. ఏదైతే మనం కాదు అది మనం అనుకోవటం ఒక పొరపాటు. ఆ కాని దాన్ని ధ్యానం చేస్తున్నాం, ఆ కాని దాన్ని విచారణ చేస్తున్నాం. మనం అందరం అనుకుంటా ఉంటాం ఆత్మ విచారణ చేస్తున్నామని, దైవ విచారణ చేస్తున్నామని, కానీ చేసేది లోక విచారణ, అనుకునేది దైవ విచారణ. ఆత్మ విచారణ పేరు మీద, దైవ విచారణ పేరు మీద, ఈశ్వర స్మరణ పేరు మీద చేసేది లోక విచారణ, విషయ స్మరణ. ఆత్మని ధ్యానం చేస్తుంటే అహంభావం తగ్గుతుంది, విషయాన్ని ధ్యానం చేస్తుంటే అది పెరుగుతూ ఉంటుంది. అహంభావన ఎటువంటిది అంటే యేసుక్రీస్తు ఒక నిర్వచనం చెప్పాడు, డిఫైన్ చేశాడు, దేవుని కుమారుడు. అహంభావన ఏం చేస్తున్నట్టండి, వాళ్ళ కంట్రీలో ఉన్న దూలాలను నలుసుల్లా చూసుకుంటున్నట్టండి. ఎదట వాడు కంట్రీలో ఉన్న నలుసుల్ని దూలాలుగా చూస్తారట. జాంకర యత్తచేష్టలు ఇది ఎవరు చెప్పారు? దేవుని కుమారుడు చెప్పాడు. ఏదైతే అవునో మనకు తెలియదు, కాని దాన్ని అవును అనుకుంటున్నాం. ఇలా కాని దాన్ని అవునని ప్రతి జామంలోనూ అనుకుంటున్నాం. ఏదైతే మనం అవునో అది మనకు తెలిసే వరకు కాని దాన్ని మనం అవునని అనుకుంటూనే ఉంటాం. ఈ తప్పు తాదాత్మ్యం దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎప్పుడు చచ్చిపోతాం, ఎప్పుడు చచ్చిపోతాం అలా అనుకోకూడదు. నాకు అర్థమవుతుంది. ఎక్కువ కాలం బతకాలనుకోకూడదు, ఎక్కువ కాలం బతకాలి, ఎక్కువ బతకాలి తొందరగా చచ్చిపోవాలని ఇలా అనుకోకూడదు, అలాగ అనుకోకూడదు, ఇలా అనుకోకూడదు. ఈశ్వర సంకల్పం ఎప్పుడైతే అప్పుడు ఈశ్వర సంకల్పాన్ని గౌరవించాలి మనం. కొంతమంది ఎప్పుడు చనిపోతాం, ఎప్పుడు చనిపోతాం ఉసూరు అంటూ ఉంటారు. మీకు అర్థమవుతుంది, ఎప్పుడు చనిపోతాం, ఎప్పుడు చనిపోతాం చావు కోసం కనిపెట్టుకుని ఉంటారు. అలా ఉండకూడదు, ప్రకాశవంతంగా ఉండాలి. మీరు అర్థమవుతుంది, మీరు జీవించినంత కాలం మీరు మంచి మంచి పనులు చేస్తూ ఉండాలి, చక్కగా సంస్కరింపబడినటువంటి పనులు చేస్తూ ఉండాలి. అందుకని ఎప్పుడు చనిపోతాం, ఎప్పుడు చావు వస్తుంది, ఎప్పుడు చావు వస్తుంది అలా కనిపెట్టుకుండకూడదు. అంటే ఎప్పుడు చావు వస్తుంది అలా కనిపెట్టుకుంటే అంటే అది కూడా ఒక విధమైనటువంటి వికారం మీలో, అది కూడా ఒక వికారం, అది కూడా ప్రకృతి యొక్క వికారం, అది మీ మనస్సు యొక్క వికారం, మీ బుద్ధిలో ఉన్న దోషం. జ్ఞానికి చావు రాకపోతే రాలేదనుకోడు, చావు వస్తే వచ్చిందని అనుకో. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఎందుకంటే చావు అతనికి ఏమి భేదం తీసుకురాదు. అంటే దేహం ఉన్నా ఒకటే, అది ఊడిపోయిన ఒకటే, తన అస్తిత్వానికి భంగం ఉండదు. అతనికి పోకలేదు, రాకలేదు, గోయింగ్ లేదు, కమ్మింగ్ లేదు. అని జ్ఞాని కనుక దేహమాత్రుడైతే దేహం పోతే దేహంతో పడబడి జ్ఞాని పోతాడు. జ్ఞాని దేహమాత్రుడు కాదు, అయితే దేహం పోయిన జ్ఞాని అనుగ్రహిస్తూ ఉంటాడు. మమ్మ ఏదైతే నేను అనుగ్రహిస్తాను దానికి చావు లేదు. ఈ శరీరం పోతే పోనీ, ఈ శరీరం శవం అవుతుంది, కానీ ఏదైతే నేను అనుగ్రహిస్తాను దానికి నాకు చావు లేదు. అంచేది గురువు మౌనంగా ఉంటే ఆ గురువు యొక్క మౌన యొక్క శక్తి కూడా నీకు పనిచేస్తుంది. మనస్సు దానంతరది పరిశుద్ధం అవుతుంది. గురువు యొక్క సమక్షంలో, గురువు యొక్క మౌనంలో, గురువు యొక్క పరిసరాల్లో మీ మనస్సు పరిశుద్ధమవుతుంది. మీ మనస్సు ధ్యానం చేయటం వల్ల ఎటువంటి శక్తి మీకు కలుగుతుందో, గురువు యొక్క సమక్షంలో మీకు అటువంటి శక్తి కలుగుతూ ఉంటుంది. అంటే మీ మనస్సుకు పరిశుద్ధం అవుతుంది, మీ మనస్సు నిర్మలమవుతుంది, మీ మనస్సు కుదిరిపడుతుంది, మీ మనస్సుకు ఏకాగ్రత వస్తుంది, దానికి ఆలోచించే శక్తి వస్తుంది. ఇదంతా గురువు సమక్షంలో మీకు కలుగుతాయి. అంటే గురువు మాట్లాడు నోటితోటి మాట్లాడక్కర్లేదు, చేతులతో రాయక్కర్లేదు, వాడి సైలెన్స్ మిమ్మల్ని పవిత్రం చేసుకుంటే వెళ్ళిపోతుంది. సైలెన్స్ అటువంటిది, సైలెన్స్ ఎటువంటి గురువు యొక్క సైలెన్స్, గురువు యొక్క మౌనం ఎటువంటిది అంటే మిమ్మల్ని పవిత్రుని చేస్తుంది, మీకు ఏకాగ్రత కలగజేస్తుంది. ఆ గురువు, గురువు ఎక్కడ నిజమైన గురువు ఎక్కడున్నాడంటే మీ హృదయంలో కూడా ఉన్నాడు. ఆ లోపల వస్తువుని తెలుసుకోనటువంటి కాంక్ష మీ హృదయాంతరాల నుంచి, మీ హృదయం యొక్క లోతుల్లోంచి మీకు కలిగేట గురువు అనుగ్రహం మీకు కలుగుతుంది. గురువు ఎక్కడున్నాడు? మన హృదయంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు. ఆ ఆత్మను తెలుసుకోవాలనేటువంటి కాంక్ష, ఆత్మ అన్వేషణ, సత్యాన్వేషణ మనకు చేసేటట్టు ఆ బలాన్ని మనకు సమకూరుస్తాడు గురువు. అన్నీ గురువే. నీ హృదయంలో ఏ మార్పు తీసుకురావాలో అది గురువు చూసుకుంటూ ఉంటాడు. అది మాటలతో చెప్పక్కర్లేదు, మౌనంతో కూడా ఆ పని చేస్తాడు గురువు. ఆత్మ యొక్క స్వరూపమే మౌనం, ఆత్మ యొక్క స్వరూపమే మోక్షం, ఆత్మ యొక్క స్వరూపమే శాంతి, ఆత్మ యొక్క స్వరూపమే విరుగు. అందరూ వేయాలని కూడా తన ఆత్మగా ఉన్నాడు. ఆత్మను తెలుసుకోవాలనే బుద్ధి కూడా మీకు గురువు అనుగ్రహంలో కలుగుతుంది. గురువు మీరు ఆత్మను తెలుసుకో, రమణ మహర్షి గారు ఎక్కువ మాట్లాడేవారు కాదు. నువ్వు జ్ఞానాన్ని సంపాదించు, ఆత్మను తెలుసుకో, దేవుణ్ణి తెలుసుకోవాలని నోటితో చెప్పేవారు కాదు. నోటితో చెప్పకుండా నీకు ఆ సంకల్పాన్ని, ఆ బుద్ధిని, ఆ వివేకాన్ని కలగజేసేవారు వాడే గురువు. ఎక్కడైతే జ్ఞానం ఉందో అక్కడ శక్తి ఉంటుంది. ఆ శక్తి తరంగాల్ని నువ్వు హృదయంలోకి పంపించి అటువంటి సహృదయాన్ని, సద్బుద్ధిని గురువు కలగజేస్తాడు. జ్ఞానం ఉన్న చోట శక్తి ఉండి తీరుతుంది, శక్తి లేకుండా జ్ఞానం ఉండదు. నీకు నిజంగా శాంతి కుదిరింది అనుకోండి, నిజంగా మౌనం కుదిరింది అనుకోండి, మొత్తం కళ్ళకు కనిపిస్తున్న ఈ సృష్టిని అంతా కౌగిలించుకోవాలనిపిస్తుంది, అంత ప్రేమ కలుగుతుంది నీకు సృష్టి మీద. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, నీ మనసు ఎన్ని జన్మల నుంచి వస్తుందో, ఇప్పుడు నీకున్న వికారాలు, నీకున్న అలవాట్లు, నీ మానసిక స్థితి ఇది ఎన్ని జన్మల నుంచి పోగు చేసుకుంటూ వస్తున్నారు, అది గురువుకు తెలుస్తూనే ఉంటుంది. గురువు ప్రేమ ఫలం సుఖం, ద్వేష ఫలం దుఃఖం. మన మనుషులను ద్వేషిస్తూ అంటే దుఃఖం వస్తుంది, ప్రేమిస్తూ అంటే సుఖం వస్తుంది. గురువు దొరక్కకపోతే, ఈశ్వరానుగ్రహం మీకు లభించకపోతే, శాస్త్రానుగ్రహం మీకు లేకపోతే, వాసన బలపడిపోతూ ఉంటాయి, అలవాట్లు బలపడిపోతూ ఉంటాయి, పునర్జన్మ కారణాలు పెరిగిపోతూ ఉంటాయి. మనకంటే అభివృద్ధి ఉన్న వాళ్ళని చూసి మనం అసూయపడుతున్నాం అనుకోండి, ఈ దేహం ఇక్కడ కాలిపోతుంది, అసూయము వచ్చి జన్మ కూడా వచ్చేస్తుంది. అది ఇక్కడ భగవాన్ చెప్పింది, ఈ దేహం ఇక్కడ కాలిపోతుంది, అసూయ వచ్చి జన్మ కూడా వచ్చేస్తుంది. అది స్వభావం అయిపోతుంది, ఈ మనసులో ఒక స్వభావం ఉంటుంది, అసూయ తయారైపోతుంది. ఏ అలవాటు ఉంటే అలవాటు, ఈ మానసిక స్థితి, నీ జీవ లక్షణాలు, నీ జీవగుణాలు, నీ వికారాలు, నీ ప్రకృతి వికారాలు, ఎన్ని జన్మ నుంచి మోసుకుంటూ తెచ్చుకుంటున్నావు, ఈ గుణాలను ఎన్ని జన్మల నుంచి మోసుకొస్తున్నాడు జీవుడు, అది గురువుకి తెలుస్తూ ఉంటుంది. గురువుకి అది తెలుస్తూ ఉంటుంది. ఆ ప్రకృతిలోంచి నువ్వు బయటపడ్డప్పుడు కదా నీలోన ఆనందము, నీలోన శాంతి నీకు తెలిసేది. నీ హృదయంలో మోక్షం ఉన్నమాట నిజమే, నీ హృదయంలో మోక్షం ఉన్నమాట నిజమే. నువ్వు మోసుకొచ్చే గుణాల్లోంచి, జన్మల నుంచి మోసుకొచ్చే గుణాల్లోంచి విడుదలైనప్పుడు కదా, బయటపడ్డప్పుడు కదా నీ హృదయంలోన ఆనందము, నీ హృదయంలోన మోక్షము నీకు తెలిసేది. లేకపోతే నీ దేహం కంటే, నీ ఇంద్రియముల కంటే మోక్షస్థితి నీకు అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ నువ్వు గుణాల నుంచి విడుదల పొందకపోతే ఆనందం కానీ శాంతి కానీ నీకు దొరకనే దొరకదు. వికారాలని విడదీసి ఆ వికారాలను బయటికి తోలి, నీ చేత బయటికి కక్కించేటప్పుడు గురువు నేను బాధపడుతున్నాడని నీకు అనిపించవచ్చు, కానీ లోపల నీ ఆనందాన్ని నీకు ఎదుగుపరిటి చేయటానికి ఈ ప్రయత్నాలు, ఈ సాధనలు, ఈ అనుగ్రహాలనే కూడా నీ జన్మ నుంచి మోసుకొస్తున్నటువంటి పసరనే కక్కిస్తాడు. ఆ పసర బయటకు వస్తేనే కానీ వికారాలు తగ్గవు. నీ మనస్సునే పిండి, అందులో ఉన్న దోషాలను, అందులో ఉన్న లోపాలను నీ చేత బయటికి కట్టిస్తేనే కానీ నీ హృదయమైనటువంటి మోక్షం, ఆనందం నీకు తెలియదు. కాబట్టి ఈ పనిని కూడా గురువు చేస్తూ ఉంటాడు. గురువు ధ్యానం అంటే మనస్సును నొక్కటం. మనస్సును నొక్కితేనే కానీ ఆ దోషాలు బయటకు కక్కవు. నీ మానసిక స్థితితో గురువు చూస్తూ ఉంటాడు. ఒక జన్మ వెనక ముందు నేను రక్షించి తీరుతాడు, కానీ నేను విడిచిపెట్టాడు. ఈ ఆధ్యాత్మిక ప్రగతి కావాలంటే ఈ మాటలు మీరు ఊరికి సరదాకి, పెద్ద భక్తి లేకుండా సరదాకి విన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతకాలం మీకు పనిచేస్తాయి. మీరు భక్తి లేకుండా, శ్రద్ధ లేకుండా, ఏకాగ్రత లేకుండా ఈ మాటలు వింటున్నారనుకోండి, అయినప్పటికీ యాతలాపంగా విన్నప్పటికీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మాటలు మీకు పనిచేస్తాయి. విన్నది ఊరికే పోదు, విన్న మంచి విషయాలు కూడా ఊరికే పోవు, ఏదో జన్మలో మీకు ఫలితాన్ని ఇచ్చి తీరుతాయి. మంచి చేసినా చెడు చేసినా అది నేను వెంటాడుతూనే ఉంటుంది, అది నీ అనుభవంలోకి వచ్చే వరకు. అయితే రెండు మనసుకు పరిమితమే, మంచి మనసుకు పరిమితమే, చెడు కూడా మనసుకే పరిమితం. ధ్యానం చేసేటప్పుడు ఆయన కళ్ళు మూసుకోమంటారా, కళ్ళు తెరుచుకోమంటారా అని అడుగుతున్నాడు వీడు. ప్రశ్న ఏమి అడుగుతున్నాడు, కళ్ళు నన్ను మూసుకొని చేయమంటారా, కళ్ళు తెరుచుకొని చేయమంటారా అని అడుగుతున్నాడు. అసలు ధ్యానం అనేది నీకు కుదరాలి, కానీ కళ్ళు మూసుకున్నా ఒకటే, కళ్ళు తెరిచినా ఒకటే. నువ్వు కళ్ళు తెరుస్తున్నావా కళ్ళు మూస్తున్నావా అదే ప్రధానం కాదు, మొత్తం ఆ ధ్యానం చేసి సక్రమంగా జరుగుతుంది లేదో చూసుకోవటం ప్రధానం. కళ్ళు మూసుకోవడం తెరుచుకోవడం ముఖ్యం కాదు. ఎక్కడైతే దేవుడు ఉన్నాడో, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే నీ కంట్రోల్ ఉన్నాడో, ఈ ఆధ్యాత్మిక హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడో, ఆ ఈశ్వరుడు ఏపీకి మనస్సు పెడతందో లేదో నువ్వు చూసుకోవాలి. ధ్యానం చేసి ఒక అంగుళమైనా, రెండు అంగుళమైనా, మూడు అంగుళమైనా మా హృదయం ఏపీకి ఆ లోతుల్లోకి దిగాలి, హృదయం ఏపీకి దిగాలి. బాహ్య దృష్టికి పోతున్నటువంటి మనస్సుని దాన్ని మళ్లించి దానికి అంతర్దృష్టి కలగజేయటం, దానికి వివేకాన్ని కలగజేయటం, డిస్క్రిమినేటివ్ ఇంటెలిజెన్స్ దానికి కలగజేయటం ధ్యానం చేసే పని. మీరు ధ్యానం సక్రమంగా చేస్తే, చేయవలసిన విధానంగా చేస్తే, ఇష్టంగా చేస్తే, ప్రీతిగా చేస్తే, అపక్షంగా చేస్తే, అయిష్టంగా కాకుండా ఇష్టంగా చేస్తే తెలివి తక్కువ వాళ్ళందరూ తెలివైన వాళ్ళు అయిపోతారు. ఈ అలవాట్లు అయితే మీ దేహానికి, లోకానికి బంధిస్తున్న అలవాట్లు బలహీన పడతాయి.
అవి కృషించిపోయి రాలిపోతాయి. ఎప్పుడు? ధ్యానం చేసేటప్పుడు. ఏ గుళ్ళకి వెళ్ళినప్పుడు మందు దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి ఒకసారి ఏం చేస్తాం? ఒకసారి ఏం చేస్తాం? ఇలా ఒక్కసారి ఇలా కళ్ళు మూసుకుంటాం. అంటే కళ్ళు ఎందుకు మూసుకుంటున్నాం? ఆ దేవుడు ఇక్కడే ఉన్నాడు. కళ్ళు తెరిస్తే ఆయనే, కళ్ళు మూసినా ఆయనే. కళ్ళు తెరిస్తే గుళ్ళో దేవుడు, కళ్ళు మూస్తే హృదయంలో దేవుడు. అయితే నువ్వు కళ్ళు మూసుకుని చేయొచ్చు, కళ్ళు తెరుచుకుని చేయొచ్చు. కళ్ళు తెరుచుకోవడం నీ మనసు బాహ్య ముఖానికి వెళ్తుంటే కళ్ళు మూసుకో, మనకేం ఇబ్బంది లేదు. కొంతమందికి అన్ని గొడవలు వాళ్ళకే కావాలి, వాళ్ళకి సంబంధం లేని గొడవలు కూడా వాళ్ళకే కావాలి. అసలు మన గొడవలు మనమే చేయించుకోకపోతే ఈ లోకంలో గొడవలు అంటే మనకెందుకు? అలా మన గొడవలు ఒకటి మనం తెలుసుకోలేకపోతున్నాం, మన పని ఏదో మనం చేసుకోలేకపోతున్నాం అండి. నిజంగా ధ్యాన స్థితి కలుగుతుందంటే, మీ మనసుకు నిజంగా ఏకాగ్రత కలుగుతుందంటే, నీ మనసుకు ఆనంద స్థితి కలుగుతుందంటే, బయట విషయాల్ని పట్టించుకోదు. బయట విషయాల్ని అది పట్టించుకోదు, బయట విషయాల్ని నోళ్ళుకోదు. ఎప్పుడు కూడా హృదయంలో మనం బలాన్ని పెంచుకోవాలి, లోపల జ్ఞానం పెంచుకోవాలి, బయటికి అందరిలాగే కనపడాలి. ఈ బాగా నేర్చుకోండి. లోపల బలాన్ని పెంచుకోవాలి, హృదయంలో శక్తిని పెంచుకోవాలి, బయటికి మటుకు డాబుగా కనపడకూడదు మనం, బయటికి అందరిలాగే కనపడాలి. ఒకటే ప్రవాహం, ఏది నది ఎక్కడికి వెళుతుంది, సముద్రంలోకి పెడుతుంది. ఒకటి మనంతా చూడమంటే చూడదు, ఒక నిమిషం ఆగమంటే ఆగదు. ఒకటే ఉరుకు, ఒకటే పరుగు, ఎక్కడికి సముద్రంలో కలిసిపోవడానికి నీ ధ్యానం కూడా ఆ నదీ ప్రవాహం ఎలా ఉంటుందో, ఆ తైల ధార ఎలా ఉంటుందో, నీ ధ్యానం కూడా భగవంతుల్లో ఐక్యం అవటం కోసం నువ్వు ఒకటే పరుక్తం ఉండాలి. కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెలుసుకున్నా, హృదయాభిముఖంగా నది ఏ విధంగా సముద్రం వైపుకి ప్రయాణం చేస్తుందో, నువ్వు కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెలుసుకున్నా, నీ ధ్యాన ప్రవాహం ఈశ్వరు ఉందో లేదో చూసుకోవాలి. కానీ నేను కళ్ళు తెరిచానా, కళ్ళు మూసానా అనేది అప్రధానమైన విషయాలు. ధ్యానం చేసేవాడికి ఎటువంటి స్థితి కలుగుతుందంటే, 24 గంటలు 24 క్షణాలకి వెళ్ళిపోతుంది. ఒక గంట క్షణం ధ్యానం చేసేవాడికి, ఒక గంట క్షణం వాడికి టైం తెలియదు, టైం మనసులో ఉంది. మనసు అణిగిపోయినప్పుడు టైం లేదు వాడికి. మేము శాంతిగా ఉన్నామండి, ఈ మధ్యన శాంతిగా ఉంటుంది, అది మోక్షం అనుకోకండి. నిజమైన మోక్షంలో శాంతి ఒకటే కాదు, స్వేచ్ఛ కూడా ఉంటుంది. మోక్షంలో శాంతి ఒకటే కాదు, శక్తి ఉంటుంది, శాంతి ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. మనసు అడిగినప్పుడు కూడా ఎప్పుడైనా శాంతి వస్తుంది, నిజం అనుకోకుండా మళ్ళీ ఊడిపోతుంది ఎప్పటికప్పుడు. సత్వగుణం ఎప్పుడైనా మనకు వచ్చినప్పుడు కూడా కొంచెం శాంతిగా ఉంటుంది, మళ్ళీ సత్వగుణం పోయి రజగుణం వచ్చినప్పుడు శాంతి అంతా పోతుంది. ఆ గమ్యంలోకి నువ్వు ప్రయాణం చేసినప్పుడు, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి నువ్వు పరిగెడుతున్నప్పుడు, ధ్యానం చేసినప్పుడు నీకు ఎంత నీరెస్ట్ అండ్ డీరెస్ట్ వాళ్ళు వచ్చి నేను పిలిచినా ఆ మార్గం విడిచిపెట్టకు, ఆ ప్రయాణం ఆపిచేయకు. మూవ్ ఫార్వర్డ్, గో ఫార్వర్డ్, లుక్ ఫార్వర్డ్, నో నీడ్ ఆఫ్ లుకింగ్ బిహైండ్, వెనక్కి తిరిగి చూడకు. రామకృష్ణ మఠంలో ఒక డాక్టర్ అమ్మ ఉంది. ఆవిడ మెడ్రాసులో ఎంబీబీఎస్ చదివింది. మెడ్రాసులో ఎంబీబీఎస్ చదివింది ఆవిడ. ఎంబీబీఎస్ చదివిన వెంటనే ఔత్సర్జం చేశాక ఆవిడ మ్యారేజ్ చేసుకోకుండా రామకృష్ణ మఠంలో చేరి సన్యాసిని అయింది. ఆవిడ బేరూరు మఠంలో ఉంటున్నారు, హెడ్ క్వార్టర్స్లో కలకత్తాలో బేరూరు మఠంలో ఉంటున్నారు. వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు ఎవరని ఇల్చాలని చూడటానికి ఆవిడ ఊరికి 1 నిమిషం 2 నిమిషాల కంటే మాట్లాడదు. అంటే ఇష్టం లేక కాదు, మళ్ళీ మోహం కలుగుతుందేమో. ఇంకే 2 నిమిషాలు మాట్లాడుతుంది, ఒకరికి నమస్కారం పెడుతుంది, వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ మీద గౌరవం లేక కాదు, మళ్ళీ ఏదో సోదేశ సోదం, ఏదో మామూలుగా టాక్, అన్నసరీ టాక్ ఏదైనా వస్తుందనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ మోహం కలగొచ్చుండదు కదా, మోహం కలగొచ్చుండదు. అయితే దేహబుద్ధిని అంతకాలం జాగ్రత్తగానే ఉండాలి. దేహబుద్ధి నశించి ఆత్మబుద్ధి కలిగే వరకు, చైతన్య బుద్ధి కలిగే వరకు జాగ్రత్తగానే ఉండాలి. దేహబుద్ధి పెసరంతనా మళ్ళీ నీకు మోహం కలగొచ్చు. దేహబుద్ధి నిశ్శేషంగా నశించాలి, అప్పుడు ఆత్మబుద్ధి కలుగుతుంది. ఆత్మబుద్ధి కలిగిన తర్వాత నీకు అభయస్థితి కలుగుతుంది. కానీ అంతవరకు నువ్వు సాధనలో జాగ్రత్తగానే ఉండాలి. ధ్యానం అంటే నీకు ఏ వస్తువునైతే నువ్వు పొందాలనుకుంటున్నావో నీ దృష్టికి అదే కనపడాలి, ఇంకా 2 వస్తువు నీకు కనపడకూడదు. అంటే నువ్వు ధ్యానం చేస్తే హృదయంలో కూడా ధ్యానం చేయొచ్చు. ఇది ఒక మ్యానిఫెస్టెడ్ గాడ్, ఒక అవతార పురుషుణ్ణి మీరు ధ్యానం చేయొచ్చు. ఒక మహా గురువుని, ఒక మహాజ్ఞానిని మీకు నచ్చితే ధ్యానం చేయొచ్చు. ఎవరి మీద మీకు ఇష్టం కలుగుతుందో, ఎవరి పరిసరాల్లో మీకు శాంతి కలుగుతుందో, ఎవరి సమక్షంలో కూర్చుంటే జ్ఞాన సముపార్జన చేయాలనే కాంక్ష ఉదయిస్తుందో, వాటిని కూడా మీరు గురువుగా తీసుకోవచ్చు. అందరూ గురువులు అవ్వలేరు, అది భగవంతుడి కేటాయించవలసింది, ఈశ్వరుడు కేటాయించవలసింది. దేని ప్రకాశం వల్ల ఈ సృష్టి అంతా నీకు కనిపిస్తుందో దాన్ని ధ్యానం చేయమన్నాడు గాయత్రి మంత్రంలో. ఏ ఆత్మ ప్రకాశం వల్ల, ఏ ఆత్మ తేజస్సు వల్ల, ఏ ఆత్మ వెలుగు వల్ల, ఏ చైతన్యం వల్ల నీకు కళ్ళకి ఈ సృష్టి అంతా కనిపిస్తున్నటువంటి ప్రపంచం అంతా నీ కళ్ళకి కనిపిస్తుందో దాన్ని ధ్యానం చేయరా, అది పరాకాష్ఠ అన్నారు గాయత్రి మంత్రం. ఆ మనసు గాబరా ఏం తెచ్చుకోవద్దు, లేనిపోయిన గొడవ ఊహించుకోవద్దు నువ్వు. అది అలా జరుగుతుందేమో, ఇది ఎలా జరుగుతుందేమో ఏం ఊహించుకోవద్దు. కంప్లీటెస్ట్ సరెండర్ టు ది విల్ ఆఫ్ గాడ్. భగవంతుడి సంకల్పమే నా సంకల్పం, భగవంతుడి ఇష్టమే నా ఇష్టం. నీకు అర్థమవుతుంది? అని భగవంతుడి ఇష్టమే నీ ఇష్టంగా చేస్తున్నప్పుడు నీ మనసు నిశ్చలంగా నిర్మలంగా అది అణిగిపోతానని తిడతానగా అణిగిపోతుంది, అది విజృంభించు అణిగిపోతుంది. ధ్యానం చేసే ముందు నీ మనసును విజృంభించకుండా చూసుకో. నీ మనసు విజృంభిస్తుంటే ధ్యానం బాగా సాగదు. అంతే నీ మనసును నిశ్చలంగా నిర్మలంగా తెరపెట్టుకో. ధ్యానం చేయడానికి కూర్చుంటే ఏమైనా తలంపులు వస్తూ ఉంటాయని కంగారు పడకు. నువ్వు నెమ్మదిగా నిశ్చలంగా నిర్మలంగా స్లోగా స్టడీగా నీకు అక్కర్లేని తలంపులు వస్తుంటే అట్లా బయటకు రిమూవ్ చేసుకో, ఎలిమినేట్ చేసుకో. పాపం ఎంత ప్రేమ చూడండి మన మీద ఎంత బాగా చెబుతున్నాడు. సాఫ్ట్గా తప్పించుకో. బండతనం పనికిరాదు ఇందులో. ఈ ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలంటే మనం సున్నితంగా చేసుకెళ్ళాలి, కానీ బండతనం పనికిరాదు. అలా నెమ్మదిగా నచ్చ చెప్పి వాటిని తొలగించుకుంటే తొందరలోనే కృతార్థుడైపోతావు. ఈ జన్మలోనే ఈ జోలపాలలో ఉండగానే, ఈ భూమి మీద ఉండగానే, ఈ శవం ఇక్కడ తిరుగుతుండగానే నువ్వు కృతజ్ఞ అయిపోతావు, ఒడ్డుకు వచ్చేస్తావు, శాంతి సామ్రాజ్యానికి అధిపతి అయిపోతావు. ఇంకా ఈ భక్తులు ఏమని అడుగుతున్నారంటే ధ్యానం దేని గురించి చేయమంటారు అని. ధ్యానం చేయమంటున్నారు కదా, దేని గురించి చేయమంటారు? ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, ఏ రూపం అయినా ఒకటే ఏ నామం అయినా ఒకటే ధ్యానం చేయటానికి, కృష్ణుడి నామం కానీ, రామనామం కానీ, శివనామం కానీ, లేదా మీ గురువు యొక్క నామం కానీ, గురువు యొక్క రూపం కానీ, ఏ రూపమైనా ఏ నామైనా మిమ్మల్ని ఆ చివరి స్థితికే పరమస్థితికే చేరుస్తుంది. ఒకటి ఎక్కువ ఇంకోటి తక్కువ అని వద్దు. మీ పూర్వజన్మల్లో ఏ దేవుణ్ణి ఎక్కువ ఉపాసన చేశారో, ఏ మార్గంలో ఎక్కువ ప్రయాణం చేశారో, ఆ మార్గం వైపుకి, ఆ ఉపాసన వైపుకి, ఆ దేవత వైపుకి మీ మనస్సు మళ్ళింపబడుతూ ఉంటుంది. మనకు చేసిందే మనకు వస్తుంది, మనకి చెయ్యింది మనకు రాదు. అదేవిధంగా మీరు పూర్వజన్మలో ఏ మార్గంలోనే ఏదో ప్రయాణం చేశారు కదా, ప్రయాణం చేస్తుంటారో అది మర్చిపోయి ఉంటారు. మీరు ఆ సంస్కార బలం మనలో ఉంటుంది. మళ్ళీ అటువైపుకే అంటే మీకు ఏ మార్గం, ఈ పూర్వజన్మల్లో ఏ మార్గంలో అయితే మీరు ప్రయాణం చేశారో ఆ మార్గమే ఈ జన్మలో మీకు తేలిగ్గా ఉంటుంది. మీకు తేలిగ్గా ఉన్న మార్గాన్ని పట్టుకుని మీరు తరలించాలి. అనుకరణ పనికిరాదు. ఎవరో వారు అలా చేస్తున్నారో మనం అలా చేయాలనుకోకూడదు. మీకు ఈజీగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సులభంగా ఉండాలి మీకు. అప్పుడు ఎంత ప్రయాణం చేసినా మీకు అలసట రాదు, వెగటు రాదు. సాధన మీద వెగటు పుట్టదు. అది అంటే మీరు ఎవరు అవతార పురుషుడు ఎవరిని తీసుకున్నా, లేకపోతే మీకు ఎవరైనా ఇష్టదేవతలున్నా, ఇష్ట గురువులున్నా, ఎవరైనా మీరు ధ్యానం చేయొచ్చు. కానీ ఇందులో కండిషన్ ఏంటంటే మీకు ప్రీతి ఉండాలి, ఇష్టం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఎవరినైతే మనం ఉపాసన చేస్తున్నామో, ఏ వస్తుందో మనం ధ్యానం చేస్తున్నామో, ముందు అక్కడ ప్రేమ ఉండాలి, ఇష్టం ఉండాలి. ఏమి లేదు ఇందులో రహస్యం. ఇష్టం ఉంటే అంతా వచ్చేస్తుంది, ఇష్టం లేకపోతే రాదు. సాక్షాత్తు ఆత్మ కంటే, సాక్షాత్తు చైతన్యానికంటే ఏదో ఒక రూపాన్ని ధ్యానం చేయడం తేలికే. మనస్సు రూపాన్ని ఎక్కువ ఆకర్షిస్తుంది. మనస్సుకు రూపం అంటే ఇష్టం. ఏ రూపానికి మీరు ఆకర్షించబడుతున్నారో, ఏ నామానికి మీ మనస్సు ఆకర్షించబడుతుందో దాన్ని మీరు ధ్యానం చేయొచ్చు. ధ్యానం కూడా ఒక తలంపే, ధ్యానం కూడా ఒక భావనే. ఒక తలంపు మీద మీ మనస్సు నిలబెట్టి ఉంచితే, వేద చింతన మీరు కనుక చేస్తుంటే అది కూడా తలంపు అయినప్పటికీ మిగతా తలంపునన్నింటిని కాల్చేసి, మిగతా తలంపునన్నింటిని తరిమేసి, ఆకరణ అది కూడా తప్పుకుని మీకు అల్పదర్శనాన్ని, ఆత్మదర్శనాన్ని కలగజేస్తుంది. మీకు అక్కర లేకుండా, పిల్లి పిలవకుండా, అవసరం లేకుండా మీకు తలంపులు వచ్చేస్తూ ఉంటాయి. అట్లా మీరు పిలవరు, అట్లంతా వచ్చేస్తాయి. ఎందుకు ఈ తలంపులన్నీ వస్తున్నాయి అనుకుంటాం మనం. పిలవకుండా వచ్చేస్తాయి, అన్వాంటెడ్గా వచ్చేస్తాయి. అంటే ఆ తలంపులు మీకు ఎప్పుడంటే ఇష్టం లేదు, కానీ పూర్వజన్మల్లో సరదాగా ఉన్నాయని ప్రాక్టీస్ చేశారు అట్లని ఆ తలంపులని. అవి ఏం చేస్తాయంటే, ఇప్పుడు మీరు ఇప్పుడు మీకు దేవుడు కావాల్సి వచ్చాడో, మరి మా మాట ఏంటంటే ఆ తలంపులు వస్తూ ఉంటాయి. అంటే ఆ తలంపులు ఎలాగ వస్తుంటే వాటిని గొడవ పెట్టుకోకుండా మీరు ఈశ్వరుడి మీద ప్రీతి పెరుగుతుంటే ఆ తలంపులతోటి మీరు ఘర్షణ పడకుండా వాటంతటే రాలిపోతాయి. అది ఇక టెక్నిక్. అది మీరు దేన్ని విడిచిపెట్టాలో దాని గురించి ఆలోచించడం కంటే, దేన్ని పొందాలో దాని గురించి ఆలోచించడం వల్ల ఇవన్నీ బయటకు పోతాయి. టెక్నిక్, ఆ ప్రజెంటేషన్ చూడండి. మీరు కాని దాని గురించి నిరంతరం చింతించడం కంటే, మీరు ఏదైతే అవునో దాని గురించి చింతించడం మంచిదని. అది మీరు ఏదైతే కాదో అది విడిచిపెట్టండి, ఏదైతే అవునో దాని గురించి ధ్యానం చేయండి, స్మరించండి, శ్రవణం చేయండి, మననం చేయండి. అప్పుడు మీ ధ్యాన బలం పెరుగుతుంది. మీ ఇష్టదేవత మీద ప్రేమ పెరుగుతుంటే, పరమేశ్వరుడి మీద మీకు బాగా ప్రేమ పెరుగుతుంటే, ఆయన అనుగ్రహం వల్ల అవసరం లేని తలంపులన్నీ కూడా మాసిపోయి మాడిపోతాయి. అవి మాసిపోతాయి, మాడిపోతాయి. మీకు ధ్యాన బలం పెరుగుతుంటే వాటిలంతా అవి రాలిపోతాయి, మాసిపోతాయి, మాడిపోతాయి అంటున్నారు స్వామి.
దగ్గబుద్ధినంత కాలం మోహం వస్తుంది, ఆకర్షణ ఉంటుంది, రాగం వస్తుంది, ద్వేషం వస్తుంది, ఇష్టం వస్తుంది, అయిష్టం వస్తుంది, మోహం వస్తుంది, అన్నీ వస్తాయి. నీ వేరు నేను వేరనే దగ్గబుద్ధినంత కాలం నాకు భయం రావస్తుంది, కోరిక వస్తుంది, అన్నీ వస్తాయి. ఆ దగ్గబుద్ధి నశిస్తే ఏమీ లేదు. ఇది వచ్చినా ద్వైతం, కోపం ద్వైతం, మరి అసూయ ద్వైతం, బంధం ద్వైతం, అన్ని ద్వైతంలోంచి వస్తాయి. ఇవన్నీ నీ భేదబుద్ధి నశిస్తేనే కానీ అద్వైత ఆనందం దొరకదు. అప్పటి వరకు నేను ఈ తలంపులు వెంటాడుతాడు. న్యాయాన్ని మనం ప్రేమిస్తాడు. ఏం చేయాలంటే మీరు కూడా వాడే కాబట్టి మీరు ఎల్లమ్మగారు పుల్లమ్మగారు అని కారణం లేదు జ్ఞాని ప్రేమించడం. మీకు అర్థమవుతుందా? మీరు కూడా జ్ఞానే కాబట్టి మిమ్మల్ని ప్రేమిస్తాడు. అజ్ఞాని ద్వేషించకుండా ఉండలేడు, జ్ఞాని ప్రేమించకుండా ఉండలేడు. ప్రేమతో ఈ సృష్టిని తడుపుతాడు. వర్షపు నీరు వచ్చి భూమిని ఏ విధంగా అయితే తడుపుతుందో, శాంతి తరంగాలతో, ప్రేమ తరంగాలతో, జ్ఞాన తరంగాలతో సృష్టిని తడుపుతాడు వాడు జ్ఞాని. నీకు అందరి మీద ప్రేమ ఉంటే నీకు చెడు భావాలు రానే రావు. మనకు అసూయ ఉన్నప్పుడే చెడు భావాలు వస్తాయి. అందరినీ ప్రేమిస్తున్నాం అనుకోండి, ఉన్నది ప్రేమ అనుకోండి, అది మంచి భావాలు వస్తాయి కానీ చెడు భావాలు రావు. లవ్ మీ ఆల్వేస్, లవ్ మీ మోర్, లవ్ మీ మోర్ అండ్ మోర్, లవ్ మీ అంటే నిరంతరము భగవంతుని స్మరించగా స్మరించగా ఏదైతే ఏది స్మరిస్తుంది, మన అహంభావం స్మరిస్తుంది, ఏది స్మరిస్తుంది, మన మనస్సు స్మరిస్తుంది. ఇలా స్మరించగా 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 ఇది కరిగిపోతుంది. అవి స్మరించే దేవుడు నీకు నేనుగా వ్యక్తం అవుతాడు. ఒక్కటే పట్టుకుని ఉండు, నీకు ఏది ఇష్టమైతే అదే పట్టుకుని వెళ్ళాడు. నీకు ఏదైతే బాగా ఇష్టమో ఆ దేవత యొక్క కలుపు కాళ్ళు పట్టుకుని వెళ్ళాడు. ఆ దేవత మీద బాగా మనస్సును నిలబెట్టుకో, మనస్సుని నిలబెట్టుకో. మనస్సును నిలబెట్టుకుంటే అప్పుడు నీ దేవతనుండి ఇష్టం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, నేను బంధించే తలంపుడు ఆగిపోతాడు. అభ్యాసం చెయ్యాలి, మేక్ ప్రాక్టీస్. అభ్యాసం చెయ్యి, అభ్యాసం చెయ్యంటే, ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యంటే మీరు ఎప్పుడు చేస్తారు? శ్రద్ధగా శ్రవణం చెయ్యాలి, విషయాన్ని బాగా వినాలి. వినగా 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 విసుగు లేకుండా వినాలి, విరామం లేకుండా వినాలి. అవినయంగా వినకూడదు, వినయంగా వినాలి. ఇంక అర్థమవుతుంది? వినయంగా వినాలి, విసుగు లేకుండా వినాలి. ఇలా వినగా 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 కొంతకాలం దీనికి శ్రద్ధ పడుతుంది, శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ కలిగాక అభ్యాసం చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి, అధ్యయనం చెయ్యాలి. పలానా వాళ్ళు ఇలా అభ్యాసం చేసి బాగుపడ్డారు, అలాగే మనం కూడా బాగుపడదాం అనేటువంటి లోపల నుంచి మీకు ఆపుకోరు అనేటువంటి వాంఛ వస్తుంది మీకు. అజిస్తున్నాడు, తింటా ఉంటాడు, బాగానే తింటా ఉంటాడు, కానీ ఎప్పుడు లేనింపు ఉన్నది, మామూలు చీపురు పొరలే ఉంటాడు కాళ్ళు చేతులను. మన కంచం దగ్గర కూర్చున్నాడు, మామూలుగానే తింటూ ఉంటాడు, ఆ తిండికి రేణింపు ఉండదు. అలాగే కొంతమంది అభ్యాసానికి రేణింపు ఉండదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి వైరాగ్య బుద్ధి లేనప్పుడు చేసిన అభ్యాసానికి రేణింపు ఉండదు. మీరు అభ్యాసం చేసినా మీ కనుక వైరాగ్య బుద్ధి కనుక లేకపోతే దానికి రేణింపు ఉండదు. కౌరవులకి పాండవులకి కురుక్షేత్రంలో యుద్ధం జరిగింది, అలాగే మీ హృదయంలో జరిగే యుద్ధమే ధ్యానం. అటువంటి ఆ చెడ్డవాళ్ళకి మంచి వాళ్ళకి కురుక్షేత్రంలో యుద్ధం జరిగింది, అలాగే ఈ లోపల కూడా చెడు తలంపులకి మంచి తలంపులకి యుద్ధం జరుగుతుంది. చెడు తలంపులకి మంచి తలంపులకి యుద్ధం. పాండవులు మంచివాళ్ళు అయినప్పటికీ కృష్ణ పరమాత్మ సహాయంతో జయించారు వాళ్ళని. అదేవిధంగా నువ్వు చెడు తలంపులు జయించాలంటే నీ ఒక్క శక్తితో నువ్వు చెడు తలంపులు జయించలేవు. పరమేశ్వరుడు అనుగ్రహం కూడా, పరమేశ్వరుడు ఉపాసన కూడా నాకు ఉండాలి. ఆ పరమేశ్వరుడు దయంటే నువ్వు చెడు తలంపులు జయించగలవు, కానీ లేకపోతే నువ్వు జయించలేవు. నీ సాధనతో పాటు దైవానుగ్రహం, గురువనుగ్రహం, శాస్త్రానుగ్రహం కూడా అవసరమని చెబుతున్నారు ఇక్కడ. అంటే మీరు దేవుణ్ణి బాగా ధ్యానం చేయాలని కూర్చుంటారు, మీరు ధ్యానం మొదలు పెట్టాడు, మన మాట ఏంటని మిగతా తలంపులు వచ్చి విజృంభిస్తాయి. నువ్వు ధ్యానం చేసే తలంపుకి మిగతా తలంపులకి పోరాటం జరుగుతుంది. ఆ పోరాటం జరిగినప్పుడు నీకు ఈశ్వరుని కృప అవసరం, గురువు యొక్క కృప అవసరం, లేకపోతే ఓడిపోతావు. ఏ తలంపునైతే నువ్వు నిలబెట్టుకోవాలనుకుంటున్నావు, అప్పుడు నీకు ఆ తలంపు నిలబడాలంటే దేవుని యొక్క కృప అవసరం. దేవుని యొక్క కృప, భగవంతుడు ఈశ్వరుని యొక్క కృప అవసరం, లేకపోతే నువ్వు ఒడ్డుకు రాలేవు. అంటే ఒక రోజు వచ్చి విజృంభిస్తే, విజృంభిస్తున్నాయని కంగారు పడితే మీరు ఓడిపోతారు. అలాగే చేయగా చేయగా నెమ్మదిగా, స్లోగా, స్టడీగా, సాఫ్ట్గా, స్వీట్గా, విసుగు లేకుండా, చేదుగా కాకుండా, తిజి తీగా, అలా మీరు చేస్తూ పోతుంటే మీరు ఏ అభ్యాసం అయితే చేస్తున్నారో అభ్యాసానికి సంబంధించిన తలంపు బలం పెరుగుతుంది. అక్కర్లేని తలంపులు వాడిపోయి మాసిపోయి రాలిపోతాయి. కంగారు పడకండి, ఏ ఒక రోజు చేసి ఆగిపోతే కాదు. ఈ లోకంలో మనం చేసే మామూలు పనులకి ఫలితం తొందరగా వచ్చేస్తుంది. మీరు చేయని ఊడ్చారనుకోండి, ఫలితం అంచెపుట్లో వస్తుంది, 6 నెలలో వచ్చేస్తుంది. అలాగే 6 నెలలో సాధన చేస్తే మోక్షం వచ్చేస్తుంది అనుకోకండి. భగవద్ధనుభవం పొందడానికి మీకు కొంత కాలం తీసుకుంటుంది. స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం. మీ ప్రయత్నం అనేది మీరు జాగ్రత్తగా చేసుకుంటే వెళ్ళాలి. ఎక్కడైతే సంకల్పం ఉందో మనకు అక్కడ మార్గం కనిపిస్తుంది, ఎక్కడైతే ఇల్లు ఉందో అక్కడ వే కనిపిస్తుంది. పట్టుదల ఉండాలి, పెంకితనం కాదు. పెంకితనం వేరు, పట్టుదల వేరు. పట్టుదల ఉండాలి, సహనం ఉండాలి, వస్తువుని పట్టుకోవాలనే కాంక్ష ఉండాలి. వస్తువుని ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళతో కొంత సహవాసం ఉండాలి. ఆ మార్గంలో ప్రయాణం చేసిన వాళ్ళతో సహవాసం ఉండాలి. మీ మనసు బాగుపడాలంటే బాగుపడిన వాళ్ళతో మీరు స్నేహం చేయాలి. అయితే మనోమూలాన్ని చూడటం నేర్చుకోండి. హృదయాభిముఖంగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్న మనోమూలంలో చూస్తే
మీరు దాన్ని చూసుకోవాలనుకుని బయటకు వచ్చి విజృంభించేస్తుంది, లోకం మీదకి వచ్చి విజృంభిస్తుంది. అక్కడి నుంచి దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన పెరిగిపోతూ ఉంటుంది. తలంపుని సాటిస్ఫై చేయడం కంటే దాన్ని కంట్రోల్ చేయడం వల్ల ఎక్కువ సంతోషం వస్తుంది అన్నారు పెద్దలు. మీకు తలంపు వచ్చిందనుకోండి, మీకు ఇప్పుడు సినిమాకి వెళ్ళాలని బుద్ధి పుట్టిందనుకోండి, వెంటనే మీకు తలంపు వచ్చిన వెంటనే మీ శవాన్ని ఏ రిక్షా మీద కూర్చోబెట్టి సినిమాలో పడేసే బదులు ఈ కోరిక ఎవరికి వస్తామని విచారణ చేసి మీరు సినిమాకి వెళ్లకుండా ఉంటే, సినిమాకి వెళ్ళిన దానికంటే వెళ్లకుండా ఉండటం వల్ల ఎక్కువ శాంతి కలుగుతుంది, సుఖం కలుగుతుందని పెద్దలు చెప్పారు. టు కంట్రోల్ ఏ డిజైర్, టు కంట్రోల్ ఏ డిజైర్, టు కంట్రోల్ ఏ థాట్ బ్రింగ్స్ మోర్ జాయ్ దాన్ టు సాటిస్ఫై ఇట్. మీకు ఎవరినైనా విమర్శించాలని బుద్ధి కలిగింది అనుకోండి, గౌకుని విమర్శించకుండా దాన్ని కంట్రోల్ చేసుకుంటే, మళ్ళీ విమర్శించేస్తే అశాంతి వచ్చేస్తుంది, దాన్ని కంట్రోల్ చేసుకుంటే మీకు శాంతి కలుగుతుంది. ఏ డిజైర్నైనా సాటిస్ఫై చేస్తే అది పెరిగిపోతూ ఉంటుంది, అశాంతి వస్తుంది. ఆ డిజైర్ని మీరు కనుక కంట్రోల్ చేస్తే శాంతి కలుగుతుంది, అది హృదయాభిముఖంగా మనస్సు ప్రయాణం చేస్తుంది. ఇవాళ సూత్రం అండి, ఈ మాట ఎక్కడా చెప్పకండి, మీరు మనోమూలం చూడండి. ఎక్కడ చూడండి, ఆ మనోమూలాన్ని చూస్తే మనసు అణిగిపోతుంది, విజృంభించడం ఆగిపోతుంది. ఇప్పుడు ధ్యానం చేయగా చేయగా, జపించగా జపించగా జపించగా, స్మరించగా స్మరించగా, తలపెట్టుకోకుండా తలపెట్టుకుని తలపెట్టుకుని తలపెట్టుకుంటా అంటే, ఈ తలపెట్టుకున్నవాడు పోతాడు, అదే నువ్వైపోతావు. ఎంత బాగుందో చూడండి టీచర్. నువ్వు స్మరించగా స్మరించగా స్మరించగా, జపించగా జపించగా జపించగా, పూజించగా పూజించగా పూజించగా, ధ్యానం చేయగా చేయగా చేయగా, అధ్యయనం చేయగా చేయగా చేయగా, ఉపాసన చేయగా చేయగా, దేనికోసమైతే నువ్వు ఉపాసన చేస్తున్నావో ఉపాసన చేసేవాడు పోతాడట, నువ్వు ఉపాసన దేనికోసం చేస్తున్నావు అది నువ్వు అయిపోతావట. చేసేవాడెవడు జీవుడు, చేసేవాడెవడు జీవుడు. అంటే జీవుడు ఏం చేస్తాడు, ఏ వస్తువునైతే, ఏ ఆత్మ గురించి, ఏ చైతన్యం గురించి, ఏ భగవంతుని గురించి ధ్యానం చేస్తున్నాడో చేస్తున్నాడో చేస్తున్నాడో, చేయగా చేయగా వీడు కరిగిపోతాడండి. ఎవడు కరిగిపోతాడండి, జీవుడు కరిగిపోతాడు. దేన్ని పొందాలని అభ్యాసం చేస్తున్నాడు అది వీడైపోతాడట. మనం అందరం భగవంతుని తెలుసుకోవాలనుకుంటున్నాం, ఎందుకనుకుంటున్నాం అండి, మనమందరం ఆయన దగ్గర నుంచి వచ్చాం కాబట్టి మళ్ళీ ఆయనలో కలిసిపోతాం అనుకుంటున్నాం. మనందరం ఎక్కడి నుంచి వచ్చామండి, భగవంతుడి దగ్గర నుంచి వచ్చాం, ఆయన దగ్గర నుంచి వచ్చాం కాబట్టి. ఇప్పుడు మీరందరూ ఎప్పుడు మీటింగ్ అయిపోతున్నారు, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటారు కదా, మీటింగ్ అయిపోయినట్టు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఏం చేద్దాం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళిపోతారు కదా. అలాగే మనం భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నామంటే ఆయన దగ్గర నుంచి వచ్చాం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళే వరకు మనకు శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం ఉండాలి. ఆచార్య వారు చెప్తారు, మేము అది సాధించాం ఇది సాధించాం, మేము అలాగున్నాం మేము ఇలాగున్నాం అనుకుంటున్నారని. మీరు మానవ జన్మెత్తి ఆత్మవిద్యను సంపాదించకుండా, ఆత్మజ్ఞానం సంపాదించకుండా, మీరెవరో మీరు తెలుసుకోకుండా మీ శరీరం కనుక శవం అయితే మీరు ఎన్ని సంపాదించినంత సున్నా అన్నారు. మీ ముక్కులో గాలి తిరుగుతున్నప్పుడే నీ కాలాన్ని వేస్ట్ చేసుకోకుండా, నీ టైంని వేస్ట్ చేసుకోకుండా, నీ శక్తిని వేస్ట్ చేసుకుండా మహాత్ములతో నువ్వు సహవాసం చేసి వారిని ఆశ్రయించి వారిని అవినయంగా కాకుండా వినయంతో మాట్లాడి వారిని అగౌరవంగా కాకుండా గౌరవంగా చూసి వారిలో ఉన్న జ్ఞానాన్ని నువ్వు వెలికి తీసి నువ్వు వెతికి తీసి దాన్ని అనుభవించు, దాన్ని ఎంజాయ్ చేయన్నారు ఆచార్యుల వారు. మనం ఏదైనా వ్యాపారం చేసుకుంటే పెట్టుబడి ఉండాలి కదా, ఎంతో కొంత డబ్బు ఉండాలి. అదేవిధంగా ఇందులో ఈ జ్ఞానం సంపాదించడానికి ముందు జిజ్ఞాసు ఉండాలి. జిజ్ఞాసు లేని వాడు జ్ఞానం కాలేడు, ముముక్షు కాని వాడు మోక్షాన్ని పొందలేడు. దీనికి పెట్టుబడి ఏంటంటే జిజ్ఞాస, ఆ జ్ఞాన సముపార్జన కావాలంటే కాంక్ష. అంతా అనుగ్రహమే, అంతా అనుగ్రహమే. నీకు సాధన చేసే బుద్ధి పుట్టుతామంటే అదే అనుగ్రహమే. ఒకవేళ సాధన చేయాలి, బాగుపడాలి, అభివృద్ధిలోకి రావాలని మీరు అనుకుంటే అదే అనుగ్రహమే. బాగుపడటం కూడా అనుగ్రహమే, సాధన కూడా అనుగ్రహమే, గమ్యం కూడా అనుగ్రహమే, అంత అనుగ్రహమే. ఉన్నదే అనుగ్రహం అంటే అనుగ్రహం లేదనుకోండి. నేను ఉదయం మొదలు సాయంత్రం దాకా కూర్చోబెట్టి మీకు టీచ్ చేసిన మీ మనసులో రవ్వంత ముళ్ళంత కూడా మార్పు రాదు. అనుగ్రహం ఉంటేనే మార్పు వస్తుంది, అంత అనుగ్రహమే. నేను ఉదయం మొదలు సాయంత్రం దాకా టీచ్ చేస్తూ ఉంటాను అనుకోండి, మీకు విశ్వానుగ్రహం గురువనుగ్రహం లేదనుకుండా తెలుసుకోవాలనే కాంక్ష లోపల నుంచి మీకు ఉదయించింది, మీకు మారు మనస్సు రాదు. ఆ అనుగ్రహం వస్తే ఒక క్షణంలో మీ దుఃఖం అంతా ఆనందంగా మారిపోతుంది. భగవాన్ అన్నారు మొదటి తలంపే అసలు మనస్సు అన్నారు. మీకు మంచి తలంపులు ఉండొచ్చు, చెడు తలంపులు ఉండొచ్చు, అవన్నీ అడిచిపెట్టి అసలు మొదటి తలంపే మనస్సు అన్నారు. ఇంకా మొదటి తలంపు లేకపోతే నీకు ఇతర తలంపులు రావు కాబట్టి అదే మనస్సు అన్నారు. మీకు 90 తలంపులు రాని అదే వదిలే, ఆ మొదటి తలంపే మనస్సు ఎంచేదంటే అది ఉంటే అది మనస్సు ఉన్నట్టేది. మొదటి తలంపు ఉంటే మనస్సు ఉన్నట్టేది. మీకు మంచి మంచి భావాలు, మంచి మంచి ఐడియాస్, ఆదర్శాలు, ఆకాంక్షలు, అభిరుచులు, మంచి మంచి ఊహలు మీకు అందరికీ వచ్చేస్తున్నాయి అనుకోండి, మీ మంచి వాడు అని మీరు అనుకోకండి, ఆ మొదటి తలంపు ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. మంచి ఏంటి అమ్మ, మొదటి తలంపు మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళ కింద మార్చేసే అవకాశం కూడా ఉంది. మీకు వచ్చే తలంపులు మనస్సు కాదు, ఆ మొదటి తలంపే ప్రథమ తలంపే ప్రధాన తలంపే మనస్సు. అది నశిస్తే కానీ మనస్సు నశించిందని చెప్పడానికి అవకాశం లేనే లేదు. అంటే మీకు వచ్చే గొడవలన్నీ దేనికి వస్తున్నాయి? మనసుకు వస్తున్నాయి. అంతేకండి, మీకు వచ్చే గొడవలన్నీ దేనికి వస్తున్నాయి? మనసుకు వస్తున్నాయి. అంటే మనసుతో బయటికి తోసేయండి అంటున్నారు. మీకు వచ్చే గొడవలన్నీ దేనికి వస్తున్నాయి? మనసుకు వస్తున్నాయి. అంటే మనసుతో బయటికి బయటకు గెంటేయండి అంటుంది. అంటే ఆత్మజ్ఞానం కలిగే వరకు, ఆత్మానుభవం కలిగే వరకు ఉన్నది ఒకటే కదా, అది నీకు అనుభవం కలిగే వరకు దృష్టిని నీకు విడిచిపెట్టదు. దృష్టిని విడిచిపెట్టదు, తలంపులు విడిచిపెట్టవు, జన్మలు విడిచిపెట్టవు, శరీరాలు విడిచిపెట్టవు, కష్టసుఖాలు విడిచిపెట్టవు, వెచ్చుదెబ్బలు విడిచిపెట్టవు, ఏది విడిచిపెట్టదు. నేను దృష్టిని ఎన్నడూ నేను విడిచిపెట్టదు. నీకు జ్ఞానం కలిగే వరకు, నీకు జ్ఞానోదయం అయ్యే వరకు ఏదో దృష్టి నేను పీడిస్తూనే ఉంటుంది. చూడండి, మనం ఇంటికాడ ఒకసారి ప్రశాంతంగా కూర్చుందాం కూర్చుంటాం, సడన్గా ఏదో జ్ఞాపకం వస్తుంది కదండి. మీరు ఏమి జ్ఞాపకం రాకపోవచ్చండి, కానీ కొంతమందికి ఏదోటి అదే దృశ్యం, అదే మనిషిని పీడిస్తూ ఉంటుంది. ఆ జ్ఞానోదయం అయ్యే వరకు వాళ్ళు దృశ్యాలు వెంటాడుతాయి, తలంపులు వెంటాడుతూ ఉంటాయి. రమణ మహర్షి గారు అరుణాచలం వచ్చిన కొత్తలో అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టడం మానేసి కొబ్బరికాయలు కొట్టుకోవడం ఏమండి, ఆర్తులు వెలిగించేవారు, ఆర్తి కర్పూరం వెలిగించేవారు, ఎవరు అన్నం తెచ్చేవారు కదండి. అది రాయి అనుకున్నారో మరి ఏంటో మరి. అన్నం పెట్టి మానేసి కొంతమంది కొబ్బరికాయలు కొట్టండి, కొంతమంది అగరొత్తులు వెలిగించడం, కొంతమంది ఏమో ఈ ఆర్తి కర్పూరం వెలిగించడం, దండం పెట్టుకెళ్ళి పోవటం. అప్పుడు భగవాన్ గోడ మీద రాశారండి, అటువంటి గోడ మీద దీనికి ఆహారం సరిపోతుంది, గందరగోళం వద్దన. రమణ మహర్షి గారి మీద ఒకసారి పిల్లలు తెలియక మూత్ర విసర్జన చేశారు. అది భగవాన్ ఏమన్నారంటే అభిషేకం అయిపోయింది అట, శివుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ నీళ్ళు చేసి అభిషేకం చేస్తాగా ఆయనకి మూత్రంతో అభిషేకం అయిపోయింది, స్వాములు వారికి అభిషేకం పూర్తయింది అన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు చూడండి, ది అబో ఆల్ దీస్ థింగ్స్. ఈ గౌరవాలు అగౌరవాలు ఇవన్నీ కూడా అహంకారానికి, ది అబో ఆల్ దీస్ థింగ్స్. ఓ